रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजा तवानोदयं कालज्ञानविदग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काळीप्रसादाद्वयम्। श्रीकैवल्यपदम्बु चेरुटुकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकुं भक्तपालनकलासंरम्भकुं दानवोद्रेकस्तम्भकुं केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकुं महानन्दाङ्गनाडिम्भकुं चेतुरारङ्गशिवुनि पूजिम्पडेनि नोरु नव्वङ्गहरिकीर्तिनुडुवडेनि దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు పలికెడిది భాగవతమట పలికించెడి విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెత వేరుండుగాధ పలుకగనేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సందాయక నీకు మృక్యద తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః। అతిరహస్యం వైన హరిజన్మ కదనంబు మనుజుడెవడేని మాపు రేపు చాలభక్తితోడ చదవిన సంసార దుఃఖరాశి భాసి తొలగిపో। ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం శ్రీమాత్రే నమః। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస వ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమస్కందంలో శ్రీకృష్ణ లీలామృతం గురించి విచారణ చేస్తున్నాం। దీనిలో నిన్నటి రోజున స్వామివారి జననాన్ని మనం వివరించుకున్నాం, అవతార ఘట్టాన్ని, ఆ అవతారాన్ని దర్శించిన తరువాత వసుదేవుడు పొందినటువంటి ఆనందం ఎంత గొప్పగా ఉందో। ఎందుకంటే లోకంలో పదార్థాల యొక్క వర్ణన చేయాలంటేనే మనకు మాటలు సరిపోవడం లేదు। ఎక్కడైనా ఒక పదార్థాన్ని తిన్నామనుకోండి, ఎవరైనా అడిగితే ఎలా ఉంది అంటే అబ్బో చాలా బాగుందండి అంటాడే, కానీ దాన్ని వర్ణించి చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు। మరి ఆ పదార్థ పురుచేమైనా జీవితాంతం అలాగే కొనసాగుతుందా అంటే లేదు లేదు, మరలా ఈ పదార్థాన్ని మించి ఇంకొక పదార్థ పురుచి ఈ నాలుక్కు తరిగి తగిలేంత వరకు దాన్నే స్మరిస్తూ ఉంటుంది। దీనికంటే మిన్నయైన రుచి ఇంకోటి వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేస్తావు, అందుకు ముందర దాకా పొగిడిన దాన్ని మర్చిపోతావు, మరలా కొత్త రుచిని మరలా పట్టుకుంటావు। ఇలాగన్నీ మనలో ఈ ప్రపంచంలో ఉండేటువంటి రుచులు ఆనందాలన్నీ కూడా ఇంకొక మించినది రానంత వరకే మనం దాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం, ఎక్కువగా మనం దాన్ని గొప్పగా చూస్తాం। కానీ ఎవరికంటే గొప్ప వస్తువు లేదో ఆ పరమాత్మ దర్శనం అయినప్పుడు ఇక మనస్సు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి। నేను అప్పటిదాకా అనుకున్నానండి, మా ఇంట్లో టీ తాగినంత వరకు మా ఇంట్లో టీయే బాగుంటుంది అనుకున్నాను, కానీ అక్కడ ఎవరో పెట్టారండి, రాజస్థాన్ వాడు భలే పెట్టాడండి అంటారు। అంటే ఇప్పుడు ఇంట్లో తాగినటువంటి టీ రుచి ఏమైంది, కనుమరుగైంది, తర్వాత ఎవరో పెట్టిన దాన్ని పొగుడతాం, కొన్నాళ్ళకి అతడికి మించి రుచిగా అందించేవాడు ఎవడైనా వచ్చాడండి ఈ నాలుగుకి, దాంతో అతడిని మర్చిపోయి ఏమండి ఈ మధ్య నేను టీ ఎక్కడ తాగడం మానేశానండి, ఇంకో చోటకి వెడదాం పదండి అని తీసుకెడతాం।
అంటే మార్పుతో కూడినటువంటి రుచులు ఇవన్నీ, కాలంలో మార్పుతో కూడినటువంటి పదార్థాలు ఇవన్నీ. మరి మార్పుతో కూడిన వాడికి మనస్సు ఎంత పారేసుకుంటున్నామే, మారని వాడు ఒకడున్నాడు, అతడికే సత్యం అని పేరు. సత్యం అంటే అర్థమేమిటి, త్రికాలాబాధితం సత్యం, అది మూడు కాలాల్లో మార్పు లేనటువంటి. మరి ఆ మార్పు లేనటువంటి ఆనందాన్ని అనుభవించినటువంటి వాడి ముఖం ఇంకెలా గొప్పగా ఉంటుంది అంటే దానిని ఏ కవి వర్ణించలేడు. శ్రీ బాబూజీ మహారాజ్ వారు చెప్పినట్టుగా ధ్యానంలో ఒక భక్తుడు పొందేటువంటి ఆనందం వర్ణించడానికి అక్కడ ఏ కవికి కూడా అక్కడ పదాలు అందవు. ఎవరికి ఇలా ఉంటుందని చెప్పడానికి అది వాక్కుకు అందేటువంటి ఆనందం కాదది. ఆ బ్రహ్మానందం అనేటువంటిది ఈ పుస్తకాలు కూడా ఎన్ని వ్రాసినా అవి ఇంకా సశేషంగా మిగిలిపోతాయే కానీ పూర్ణంగా వర్ణించలేకపోయాయ ఆనందాన్నని మనకు గురుదేవుడు చాలామార్లు వారి బోధామృతంలో తెలియజేశారు. మరి అటువంటి ఆనందాన్ని అనుభవించిన వారు దేన్ని కోరుకుంటారండి, ఆయన్నే కోరుకుంటారు. లోకంలో నీవే తప్ప ఇతప్పరం వెరుగ మన్నింపదగం దీనుని రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. ఇది గజేంద్ర మోక్షణంలో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మాట అండి. భద్రాత్మక అనే పదం చాలా గొప్పది. భద్రం అనే పదానికి మంగళం అని అర్థం. ఇప్పటిదాకా మంగళం ఎవడనుకున్నాడు ఆ గజేంద్రుడంటే తన చుట్టూ ఉన్న బంధువులు, తనకున్నటువంటి పదవి, తనకు సంక్రమించినటువంటి ఇదిగో వీళ్ళందరూ భార్యలు పిల్లలు వీళ్ళే భద్రం అనుకున్నాడు. కానీ ఇప్పుడు భద్రతలో ఉండేటువంటి డొల్లతనం తెలిసింది. డొల్లతనం దేనివల్ల తెలిసింది, మృత్యువాసన్నమైనప్పుడు తెలిసింది. అలాగే మన ఇంట్లో మన గొప్పతనం ఏమిటో, మృత్యువు దగ్గరున్నప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని ఈసరించుకుంటూ ఉంటారు. ఏమి వేధించడం అనండి, దాదాపు ఒక నెల నుంచి పడుతున్నాను, రెండు నెలల నుంచి పడుతున్నాను, వచ్చిన ప్రాణం కాదు పోయిన ప్రాణం కాదు, మా ప్రాణం తీసేస్తున్నాడు ఈయన ప్రాణం పోయడమేమో అంటారు. అయితే ఇవన్నీ మనం వింటామా అంటే అదృష్టవశాత్తు కొంతమంది విన్నా కానీ ఏమి చేయలేని వాళ్ళు ఉంటారు, వినకుండా చాటుమాటను మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి అంత్యకాలం సమీపించినప్పుడు మనల్ని రక్షణగా ఎవరు, నిజమైనటువంటి భగవంతుడే తప్ప ఇంకెవరు మనకి రక్షకుడు లేడు అనే విషయం అప్పుడు తెలుస్తుంది. అందుకనే నీవే తప్ప ఇతప్పరం వెరుగా మన్నింపదగుం దీనుని, ఆయన నన్ను క్షమించు, ఇంతకాలం నిన్ను వదిలేసి అన్నింటినీ పట్టుకున్నాను. మానవుడు ఏం చేస్తాడంటే అతన్ని తప్ప అన్నీ పట్టుకుంటాడు. అతన్ని వదలడమే సంసారం, అతన్ని పట్టుకోవడమే నిజమైనటువంటి జ్ఞానం. ఆయన్ని పట్టుకోవడం అంటూ తెలిస్తే ప్రపంచంలో ఎన్ని వదిలినా పర్వాలేదండి, కానీ ఆయన ఒక్కడిని వదిలేసి నువ్వు ప్రపంచంలో దేన్ని పట్టుకున్నా ప్రమాదమే. పట్టుకోవలసింది ఆయన్ని, వదలవలసింది ప్రపంచాన్ని. మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడిని వదిలేసి అన్నింటినీ పట్టుకుంటున్నాం. ఆ పట్టుకోవడమే మనకు బంధనమై మళ్ళీ జన్మలకు కారణం అవుతుంది. ఎవరిని పట్టుకుంటే మరలా ఇంకో వస్తువుని పట్టుకోవలసినటువంటి అవసరం లేదో, ఎవరిని మనం ఒక్కసారి ఏది ఈ ఇంద్రియాల ద్వారా ఈ కన్నుతో చూడడం, చెవులతో వినడం, ఈ నోటితో ఎవరి పలుకులు పలకాలో పలకడం, ఇలా కనుక మనం నేర్చుకుంటే అది నిజమైనటువంటి స్థితి, అదే జ్ఞానం. భగవంతుడి గురించి తెలిపేటువంటి జ్ఞానమే జ్ఞానం. భగవంతుడి గురించి తెలిపేటువంటి చదువే చదువు. కుంభినీదవు చెప్పేడు గురుడు గురుడు తండ్రి హరిదరి చేరమనియుడు తండ్రి తండ్రి అన్నాడు ప్రహ్లాద్ కుమారుడు. కాబట్టి ఆయన చదువు చదివామనుకోండి ప్రపంచంలో ఇంకా ఏ చదువులు మనకి బయట ఉండేటువంటి చదువులు చదవకపోయినా నష్టమేం లేదు. పరమాత్మ గురించిన చదువు చదివితే చాలు. ఆ చదువు చదివిన వారి ఆనందం ఎలా ఉంటుందో ఇక్కడ వసుదేవుడి ద్వారా చూపించారు మనకి. అంటే ఒళ్ళు పట్టలేనటువంటి ఆనందం కలిగింది ఆయనకి. ఆ మనస్సులో పరమాత్మని తలుచుకున్నాడు. అయ్యా అన్నీ నీలో నుంచే పుడుతున్నాయి, నీ పైననే నిలుస్తున్నాయి, ఆఖరికి నీలోనే లయమైపోతున్నాయి. ఎవరు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు లయం చేసుకొని నిర్వాణ స్థితిని కలిగింపజేస్తున్నారో, ప్రాణులందరూ చివర చేరవలసిన గమ్యస్థానం ఏదైతే ఉన్నదో, అలాంటి పరమాత్మవి నీవు నాకు పుత్రుడిగా పుట్టావట, ఇది ఎంత చోద్యమో అని వసుదేవుడు ఆనందపడిపోతున్న సందర్భంలో ఒకసారి ఆ దేవకీదేవి చూసింది. ఈ దేవకీదేవి చూస్తున్న క్రమంలో ఇక్కడ వసుదేవుడు ఈ పలుకులన్నీ పలికేటప్పుడు పరమాత్మ ఒక భావన చేశాడు. ఇలా గనక నన్ను ఇతడు దైవంగా పరమాత్మగా ఇలా భావన చేస్తే పుత్ర మమకారం అనేటువంటిది అక్కడ తాను పొందలేడు వసుదేవుడు. మళ్ళీ వెంటనే తనదైనటువంటి మాయని స్వామివారు ప్రసరింపజేశారు. దానితో మరలా మామూలు మాటలు మాట్లాడాడు వసుదేవుడు కూడా. అయ్యో స్వామి, ఇదిగో ఇలా పుట్టేశావా, ఎనిమిదో పిల్లాడిగా వచ్చేసావా, మీ మేనమామ కంసుడు నువ్వు ఎప్పుడు పుడతావా అని ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు నాకు గొప్పదైనటువంటి ఆపదొచ్చి పడింది, అన్నింటినీ కాపాడే నిన్ను నేను ఎలా కాపాడుకోవాలి, వాస్తవానికి నా ఉనికికి నా ఆధారము, నా జీవానికి నా ప్రాణానికి లోపలుండేటువంటి బుద్ధికి ఈ శరీరానికి నీవే అధిష్టాన దైవం, ఇప్పుడు నిన్ను కాపాడాల్సినటువంటి ఒక కార్యాన్ని ఇప్పుడు నేను నిర్వర్తించాలి, నేను అల్పుడు నేను ఎలా చేయగలను, అన్నీ నిర్వర్తించేవాడివి నువ్వు కదా అని ఇలాగ ఆయన కొద్దిగా మాయ ఆవరించేటప్పటికీ మరలా వెనకడి తలపుల్లోకే వెళ్ళిపోయాడు. ఈ లోపల దేవకీదేవి చూసింది స్వామివారిని, వసుదేవుడు ఇలా అంటూ ఉండగానే స్వామివారిని చూసింది దేవకీదేవి. సాముద్రిక శాస్త్రరీత్యా మహాపురుషుడి లక్షణాలు ఉన్నాయి ఆయనలో. వెంటనే అట్టిట్టి ధనరానిదై మొదలు నిండుకొన్నదై వెలుగుచు గుణములేనిదై ఒక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరానిదే రూపమని శృతులెప్పుడు నుడివెడి ఆ రూపమగుచు ఆధ్యాత్మదీపమై బ్రహ్మరెండవ అర్ధంబు తుది జగంబుల నశింపగా పెద్ద భూతగణము సూక్ష్మభూతమందు జొరగ ఆ భూతంబు ప్రకృతిలోన జొరగ ప్రకృతి పోయి వ్యక్తమందు జొరగ వ్యక్తమందును శేషసంగ నీవు శిలువమగుదు. ఇక్కడ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని గురించి ఆవిడ ఓసారి తలచుకుంటోంది. ఏమంటుంది ఆవిడ, బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయంలో రెండవ సగం పూర్తయిన తరువాత ఈ స్థూలమైనటువంటి పంచమహాభూతాలు కూడా అహంకారం అనే సూక్ష్మభూతంలో లీనమైపోతాయి, అది మూల ప్రకృతిలో లీనమైపోతుంది, ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వంలోకి లీనమవుతుంది, ఆ వ్యక్తతత్వం లీనమైన తరువాత కూడా శేషుడవై నువ్వు నిలబడి ఉంటావు. అంటే మనకు గజేంద్రుడు ఏది చెప్పాడో, ఈ లోకాలు, లోకాలను ఏలిన వాళ్ళు, లోకంలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కాలప్రవాహానికి లోనే వెళ్ళిపోయినా వీటన్నింటికీ అధిష్టానమైనటువంటి నీవు ఎటువంటి హెచ్చు తగ్గులు లేక దేనికి లొంగక ఎటువంటి పరిణామము చెందక ఎలాగైతే అలా నిలబడి, అంటే దాన్ని ఏమన్నారు అంటే సాక్షి, పరమాత్మ జరిగేటువంటి మార్పులన్నింటికీ సాక్షిగా ఉంటాడు, దేనికి వికారం చెందడు పరమాత్మ. మనకి భీష్మ పితామహుల వారు భాగవతంలో పద్యం చెప్తాడు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలికన్నంటాడు. సూర్యుడు అంతటా ఆకాశంలో ఆయన ఒక్కడిగానే ఉంటాడు. ఆకాశంలో ఒక్కడిగా ఉన్న సూర్యుణ్ణి మనం ఎలా చూస్తున్నాం, మన ఇంటి తొట్టిలో చూస్తాం, మన ఇంటి ముందున్నటువంటి మురికి గుంటలో చూస్తాం, అలాగే ఒకరు కుండతో బయట నీళ్లు పెడితే ఆ కుండలో ఉన్న నీటిలో కూడా సూర్యబింబాన్ని చూస్తాం. ఇప్పుడు ఒక్క సూర్యుడు మనకి ఎన్ని విధాలుగా కనబడుతున్నాడు, ఇంటి తొట్టిలో ఉన్నాడు, ఇంటి కుండలో ఉన్నాడు, బురద గుంటలో కూడా ఆ సూర్యుడే ఉన్నాడు. సూర్యుడు వీటిలో ఉన్నప్పటికీ వీటి గుణాలు సూర్యుడికి ఎలా చెందవో, నీటి చల్లదనం సూర్యుడికి చెందుతుందా, బురదకుండేటువంటి కంపు గుణము ఆ సూర్యుడికి చెందుతుందా, ఎలాగైతే వీటిలో ఉన్న వీటి వికారాలు ఆయనకు చెందకుండా సాక్షిగా ఎలా ఉంటున్నాడో పరమాత్మ కూడా ప్రతి జీవుడిలో ఉంటాడే, కానీ ఆ జీవుడి యొక్క గుణ వికారాలు పరమాత్మకు చెందవు, ఆయన సాక్షిభూతుడై అలా ఉంటాడు, ఆయనకి ఇవేమీ చెందవు అనేటువంటి విషయాన్ని మనకి భీష్మ పితామహుల వారు చెప్తారు. అలాగే ఇక్కడ కూడా అయ్యా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో లీనమైపోతూ ఉంటాయి. చూడండి, మనకి నిన్న మనం చెప్పుకున్నాం, ముందుగా మనకి శబ్దగుణం వెళ్ళిపోతుంది, ఆకాశతత్వం శబ్దగుణం వెళ్ళిపోతుంది, ఇది చెవులు వినపడకపోవడం ఇలాగ. తరువాత స్పర్శగుణం, అంటే ఈ శరీరం అనేటువంటిది ఒక రకమైనటువంటి స్థితిని కోల్పోతుంది, ఈ చర్మానికి ఉండేటువంటి ఒక వికారం బయలుదేరుతుంది కొంతకాలానికి. అలాగే కంటి చూపు రూపం కోల్పోతుంది, ఎదురుగా ఉన్న వస్తువులు కనబడకపోవడం, మసక మసగ్గా కనబడడం, అసలు కనబడకపోవడం, ఎత్తు పల్లంగా కనబడడం, పల్లం ఎత్తుగా కనబడడం, ఈ వికారాలన్నీ కూడా రూపానికి మళ్ళీ మనం ఎక్కడి నుంచైతే పరమాత్మ మనకు అనుగ్రహించాడో మరలా అవన్నీ కూడా వెనక్కి మరలిపోతూ ఉన్నాయి. అలాగే రసం నాలుగు రుచిని కోల్పోతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నేను ఇంత తినేవాడినండి భోజనం, ఈ రోజున ఇంత తినేటప్పటికీ నాకు సరిపోతుంది, పైగా ఆహార పదార్థాలు ఏమి రుచిగా లేవండి అంటాడు. అంటే నాలుక కూడా రసాన్ని కోల్పోతుంది, ముక్కు గంధాన్ని చూచేటువంటి శక్తిని కోల్పోతుంది, ఇవన్నీ వాటి స్థానాలకు చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అవి వెళ్ళిపోతూ నీకు ఒక హెచ్చరిక చేస్తున్నాయి, అబ్బాయి నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎచ్చడ పుట్టునో అచ్చడికేయుగుటనైజము ప్రాణికోటికిన్ అని మనకు భాగవతం చెప్తోంది. ఎలాగైతే మానవుడు ఈ ప్రపంచంలోకి వస్తున్నాడో వచ్చినటువంటి వాడు అనేక రకాలైనటువంటి వ్యవహారాల్లో తలమునకలైపోతున్నాడో, ఏకవృక్ష సమారూఢాహ నానాజాతి విహంగమహ ప్రభాతే దివిశోయాతి కాతత్ర పరిదేవన అని మలయాళ స్వామి వారు ఒక అద్భుతమైనటువంటి వైరాగ్య శ్లోకాలు చెప్పేవారు మహానుభావుడు. ఒక వృక్షాన్ని ఆశ్రయించినటువంటి ఒక పక్షులు సాయంకాలం కాగానే ఎలాగైతే అన్ని రకాల పక్షులు ఒక చెట్టును ఆశ్రయించి ఉంటాయో, తెల్లవారి కాగానే మళ్ళీ తర్వాత వేటి దిశలకు అవి ఎలా ప్రయాణం చేస్తాయో, మానవుడు కూడా ఇలాగే ఓ వృక్షాన్ని మీద ఆశ్రయించి, వీడు నా పిల్లలు, ఈవిడ నా భార్య, ఈవిడ నా కోడలు, వీళ్ళు నా మనవళ్ళు, ఇక్కడ ఒక సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఇదే సంసార వృక్షం అనేటువంటిది. ఈ సంసార వృక్షంలో రాత్రిపూట ఎలాగైతే అన్ని రకాల పక్షులు ఉంటాయో, తెల్లవారగానే మళ్ళీ వేడిదారిన అవి ఎలా వెడుతున్నాయో, అలాగే మానవుడు కూడా అలాగే వెడుతున్నాడు, అన్నీ విడిచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఈ ఒక్క స్థితిని గనక గుర్తించగలిగితే అసలు వచ్చినది ఎక్కడి నుంచి, మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెడుతున్నాం, ఈ మూడు తెలుసుకుంటే చాలు. ఐదు భూతములు పుట్టకు చోటువాడు అని మనకు పరమాత్మకు పేరు పెట్టారు. అంటే ఈ పంచభూతాలు కూడా ఆయనలో నుంచే పుడుతున్నాయి, ఆయనలో నుంచి ఈ పంచభూతాల ద్వారానే మనకు దేహం ఏర్పడింది. అందుకే దేహము పాంచభౌతికము అని మనకు భాగవతం చెప్తోంది. కాబట్టి మరలా ఇది మళ్ళీ తిరిగి ఎప్పుడైతే మనకు వచ్చిన పని పూర్తయిపోతుందో, ఎవరి వస్తువును వారికి అప్పచెప్పినట్టుగా, అలాగే మనం కూడా ఇక్కడ అన్నీ ఇక్కడి నుంచే పొందుతున్నాం, పొందిందేదో ఇక్కడే పొందుతున్నాం, వదిలేది కూడా ఇక్కడే వదులుతున్నాం. ఒంటరిగా వచ్చిన వాడు ఒంటరిగానే వెళ్ళిపోతున్నాడు. కర్మానుగో గచ్చతి జీవయేకః. అయితే ఇక్కడ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటువంటిది ఒకటి ఉన్నది, అది వాడు ఆచరించినటువంటి కర్మ అని మనకు మహాత్ములు తెలియజేస్తున్నారు. కాబట్టి అన్నీ పుట్టేది నీలో నుంచే ఈ మూల ప్రకృతి లీనమైపోతుంది, ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వంలోకి లీనమవుతుంది, ఆ వ్యక్తతత్వం కూడా లీనమైన తరువాత శేషుడవై నువ్వు నిలబడి ఉంటావు, ఏ వికారాలు చెందవు. అలాంటి నీ తత్వము అలాంటిది ఇలాంటిది అనే వర్ణనకు అతీతమైనది. అందుకనే వేణోళ్ల పొగడిన విభవాదియే కాక శేషింపతానాది శేషుడయ్యే. పాండురంగ శతకంలో పరమాత్మ గురించి చెప్తూ తుకారాం గారు ఒక మాట అన్నాడు, ఏంటంటే వేణోళ్ల పొగడిన విభవాదియే కాక. మనకి ఏది హనుమాన్ చాలీసాలో కూడా ఏది స్వామివారి యొక్క దివ్యత్వాన్ని ఏది ఆదిశేషుడు కూడా వర్ణించి ఆయనను వర్ణించడానికి ఇంకా నోరు చాలక ఆయన అలా ఉన్నాడు. అంటే భాగవత వైభవాన్ని వర్ణించడానికే ఆదిశేషుడికి అంతటి శక్తి లేకపోయింది. నారద శారద సహిత అహీష అంటాడు, నారదుడు కీర్తించలేకపోయాడు భాగవత వైభవాన్ని. అలాగే మనకి శారద అంటే భాష, అమ్మ కూడా సరస్వతి కూడా ఆ భాగవతుడిలో ఉండేటువంటి భగవద్గుణానుభవాన్ని పొందినటువంటి అనుభవాన్ని వర్ణించాలంటే అక్కడ భాష అయినటువంటి సరస్వతి కూడా అక్కడ ఆవిడ సరిపోదన్నమాట. అంటే అంత గొప్ప శక్తి ఉంది భక్తిలో, భాగవతుడిలో అంత గొప్ప దివ్యత్వం ఉంది. మనకు భాగవతంలో చిన్న మాట చెప్తారు, ఓ చోట మనకి ఈ రుక్మిణి అమ్మవారు, సత్యభామాదేవి వీళ్ళందరూ ఓ చోట కూర్చొని స్వామివారు అదిగో ఆ గదిలోకి వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళి చాలాసేపటి వరకు బయటికి రావడం లేదు. అక్కడ ఎవరైనా మనకు తెలియకుండా ఇంకొక స్త్రీమూర్తి ఎవరితో అయినా ఆయన ఏది ఏకాంతాన్ని గడుపుతున్నాడా, మనకు తెలియకుండా రహస్యమైనటువంటి మందిరం, ఆయన ఏం చేస్తున్నాడా లోపల అని ఒక చిన్న అనుమానం కలిగేటప్పటికీ వీళ్ళకి అడగడానికి ధైర్యం సరిపోక నారదుల వారు సారీ ఆ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడు ఈ రుక్మిణి అమ్మవారు, సత్యభామ వీళ్ళందరూ కలిసి నారదుల వారితో చెప్పారు, నారద అదిగో స్వామి ఆ మందిరంలోకి వెళ్ళి చాలాసేపటి వరకు బయటికి రావడం లేదు, అక్కడ లోపల ఏమి జరుగుతుందో, ఎవరున్నారో, ఏం చేస్తున్నారో అనేది మాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, అడగడానికి ఎవరికి ధైర్యం సరిపోవడం లేదు, మీరైనా ప్రయత్నం చేయండి అంటే నారదుల వారు ధైర్యం చేసి స్వామివారిని అడిగాడు. అప్పుడు స్వామి అన్నారు, నా భక్తుల దగ్గర నాకేవిడయ్యా దాపరికం, రా తీసుకు వెడతానని నారదుల వారిని తీసుకెళ్ళి ఆయన ఒక పెద్ద పెట్టె చూపిస్తాడు. ఆ పెట్టెని చూపించి, ఇదిగో ఈ పెట్టె లోపలేనే నేను ఆరాధించేటువంటి దైవం ఉన్నారు, ఆయన నేను ఆరాధించుకుంటున్నాను అని స్వామి చెప్పగానే నారదులు ఉప్పొంగిపోయాడు. మరి తన దేవదేవుడైనటువంటి ఆ స్వామి ఆరాధిస్తున్నాడంటే ఆయనంత గొప్ప దైవమై ఉంటాడు. ఈరోజున అటువంటి దర్శన భాగ్యం నారదుడికి కలగబోతోంది కదా, ఆ ఉత్సాహంతో ఆయన పెట్టి తీస్తే ఆ పెట్టెలో మరొక పెట్టె, ఆ పెట్టెలో మరొక పెట్టె, అలా ఒక 14 పెట్టెలు దాటిన తరువాత ఓ చిన్న పెట్టె, ఆ పెట్టెలో కూడా అలా తీసి చూస్తే దానిలో 2 అరలు, ఆ అరల్లో ఒక చిన్న ధూళి కణము, ఒక బాష్ప కణం, ఈ 2 ఉన్నాయి. వెంటనే నారదుడు ఆశ్చర్యపోయి, ఏమిటి స్వామి మీరు ఆరాధిస్తోంది రెంటినా అంటే, అవునయ్యా ఒకటేమో భాగవతుల పాదధూళి, రెండవది ఏ భక్తుడు ఆర్తితో నా కోసం విడిచిన కన్నీటి బొట్టున్నదో ఆ కన్నీటి బొట్టు, ఈ రెంటినీ నేను ఆరాధిస్తున్నాను, అవే నాకు ఆరాధ్య దైవాలు అని భాగవతంలో మనకి స్వామివారు కృష్ణ పరమాత్మ భక్తుడికి భాగవతుడికి అంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అంటే నేను ఆరాధించదగినటువంటి గొప్ప స్థితి ఎవరికి ఉన్నది అంటే ఇదిగో భక్తులకు ఉన్నది. పరమ భాగవతుల పాదధూళి నా శిరమున దాల్తూ మీ రచనకు చేరకుండనుచు యముడు కింకరోత్కరములు కానబెట్టునట అని దాశరథి కరుణాపయోనిధి అని దాశరథి శతకంలో చెప్తారు. మరి ఇవన్నీ కూడా స్వామి ఇంత గొప్పవాడై ఉండి ఎక్కడ లొంగిపోయాడండి అంటే భక్తికి లొంగిపోయాడు. స్వామివారు దేనితో లొంగితారని చెప్తారండి భాగవతంలో? భాగవతంలో స్వామి లొంగేది ఒక్క భక్తికే. భక్త్యాత్వాం అన్యయాశక్యం అహమేవం విదోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. మనకు భక్తి యోగానికి ప్రారంభంలో 11వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకంలో చివరి 2 శ్లోకాలు ఉంటాయండి 11వ అధ్యాయంలో. ఆ 11వ అధ్యాయంలో స్వామి చెప్పింది ఏమిటంటే భక్త్యాత్వాం అన్యయాశక్యం అహమేవం విదోర్జున, అర్జున నన్ను తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం కావాలి. ఏమిటా సాధనం అంటే భక్తి. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేనా, జ్ఞాతం అంటే తెలుసుకోవడానికి, ద్రష్టుం అంటే దర్శనం చేయడానికి, తత్వము అంటే ఆయన యొక్క నిజమైనటువంటి స్థితిని మనం తెలుసుకోవడానికి. తత్వము అంటే ఆయన యొక్క లక్షణం, ఆయన యొక్క గొప్పదనం, ఆయన యొక్క వైభవం, ఆయన చేసినటువంటి క్రియలో ఉండేటువంటి అంతరార్థం, వీటన్నింటినీ గుర్తించాలంటే ఒక భక్తి చేత మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకో దానితో సాధ్యం కాదు అని. ఎందుకని? భక్తి లేని జ్ఞానం కానీ భక్తి లేని వైరాగ్యం కానీ మానవుడికి పనిచేయం. జ్ఞానం కలిగినా భక్తి ఉండాలి, వైరాగ్యం కలిగినా భక్తి ఉండాలి. అందుకనే మా రామకృష్ణానంద స్వామి వారు ఒక మాట చెప్పేవారు, భాగవతంలో నాకు ఇద్దరు బాగా నచ్చుతారు అన్నారు రామకృష్ణానంద స్వామి వారు. ఎవరంటే ఒకరేమో శుకుడు, రెండేమో ప్రహ్లాదుడు. శుకుడేమో బయటకు జ్ఞాని లోన భక్తుడు, ప్రహ్లాదుడేమో బయటకు భక్తుడు లోపల జ్ఞాని. ఇదయా శుకుడు యొక్క ఆంతర్యం. శుకుడేమో బయటికి ఏమి ఒంటి మీద వస్త్రం లేకుండా వెళ్ళిన వాళ్ళలాగా కనబడతాడు. అంటే అతనికి ప్రపంచంతో పని లేదు ఆయనకి. ఎందుకంటే ప్రపంచం సర్వము తను దర్శిస్తున్నదల్లా విష్ణువే, పరమాత్మ తప్ప ఇంకో వస్తువు లేదు. కెరల గీత గీసి మాయనంగీకరించని భంగి వసనంబు కట్టకవచ్చువాడని భాగవతం చెప్తుంది. అంటే మాయకు గీత గీసిన మొనగాడెవడంటే శుకుడని చెప్పారండి భాగవతంలో. ఆయన మాయకు గీత గీశాడట. మనకు బయటికి పోతే భయం, మాయ ఎక్కడ వస్తుందో భయం. అసలు మనం కూర్చున్న చోటనే మనసు మాయను తయారు చేసుకుంటుంది. ఆ ప్రదేశంలో అది భగవత్ ప్రదేశమైనా మందిరమైనా మాయ చొరబడడానికి ఎంతసేపు కావాలండి? ఎదుటివారి వస్త్రం బాగుందనుకుంటే సరిపోదా? ఎదుటివారి నగ బాగుందనుకుంటే సరిపోదా? మాయ ఆవరించేసినట్టే. అంటే ఎక్కడ ప్రదేశంతో సంబంధం లేదు మాయ ప్రవేశించడానికి. అందుకని మనస్సు చాలా జాగ్రత్త. ఆ మనస్సు అనేటువంటిది ఏం చేస్తుంది? సంసారాన్ని చేస్తుంది, సంసారాన్ని సృష్టిస్తుంది అక్కడ. అందుకనే సీతారామ ఆంజనేయ సంవాదంలో మనస్సే సంసారము అని చెప్పింది సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామివారికి. మనస్సు ఎలా సంసారం అవుతుంది అంటే నువ్వు వెళ్ళిన చోటుకెళ్ళా ఈ మనస్సును పట్టుకెడితే అది ఏదో ఒకదాని ఎందు సంపర్కం కలిగి సాంగత్యం చేసి దానికి సంబంధించిన విషయాన్ని మాటి మాటికి నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. కోరుకోవాలనే కోరికగా కూడా అది దాపురిస్తుంది. అది తీరకపోతే క్రోధంగా నీకు రావడానికి అవకాశం ఉంది. దీన్నంతటికీ కారణం ధ్యాస. ధ్యాస కలగడానికి కారణం మనస్సు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామక్రోధోభిజాయతే. కాబట్టి మానవుడు ముందు తన ధ్యాస మనస్సును ఏం చేయాలి? సంకల్పించడం దాని లక్షణం. అది సంకల్పించడం దాని లక్షణమైనప్పుడు ఎలాంటి సంకల్పం చేయాలి? ఓసారి దానికి బుద్ధి చెప్పాలి. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఒక కుక్కకి లోపలిదాకా వచ్చి అది మన కంచంలో మూతి పెట్టిందంటే ఎవరిచ్చిన చనువు అని అడిగారు రామకృష్ణానంద స్వామి వారు. కుక్క ఉందండి, కుక్క మన కంచంలోకి వచ్చి మన కంచంలో మూతి పెట్టింది, ఎవరిచ్చారు దానికి ఆ చనువు? మనమే ఇచ్చాం. గేడు దాకా రానిచ్చాం, లోపల దాకా రానిచ్చాం, వంటగదిలోకి రానిచ్చాం, ఆఖరికి అది చుట్టూ వంటగదిలో తిరిగే స్వేచ్ఛ ఇచ్చాం. ప్రతి దానిలో మూతి పెడుతుంటే చూసాం, ఇప్పుడు నీ పళ్ళెంలోనే మూతి పెట్టింది. దీనికి ఎవరు కారణం? నీవే. అది లోపలికి రాబోయేటప్పుడే దాని మూతి మీద ఒక దెబ్బ కొడితే అది లోపల దాకా వస్తుందా? అలాగే మనస్సు కూడా విషయాదుల్లో పొరలి సంసారంగా తయారు కావడానికి కారణం నీవే. నువ్వే దానికి అవకాశం ఇచ్చావు. కాబట్టి చాలా జాగ్రత్తగా దీని పట్ల మానవుడు ఎంతో ఏది మన లోపల చొరబడేటువంటి ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటి గురించి నిరంతరము నిఘా పెట్టుకోవాలి. అది ఎవరికి వారే నిఘా పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరో ఎవరో దానికి అది సీసీ కెమెరాలు కూడా ఆపలేవండి. మనలో జరపడేటువంటి కోరికలకి సీసీ కెమెరాలు కూడా ఏం చేయలేవు. సీసీ కెమెరాలు బయట వస్తువులు తీసుకెడితే చూపిస్తాయి, కానీ మనలో ఉండే జ్ఞానం అనేటువంటి వస్తువు పోతున్నా అదేం చూపించలేదు. ఏమంటే నేను బాగా చెడిపోతున్నాను, ఏమిటి కారణం, నేను నా గదిలోనే ఉన్నాను కదా, ఆ సీసీ కెమెరా ఎవరొచ్చి నాకు ఇంత అశాంతి కలిగించారు అని అడిగితే సీసీ కెమెరా కూడా ఏం చూపించలేదు. ఎందుకని, అది బయట నుంచి వచ్చింది కాదు, నీలోనే తయారై నీలోనే తయారైన దాన్ని బయట వస్తువులు చూపలేవు. కాబట్టి నీలో తయారయ్యేటువంటి దోషాన్ని నీవే గుర్తించాలి. ఆ గుర్తించాలంటే ఏం చేయాలి, సజ్జన సాంగత్యం చాలా అవసరం. సజ్జన సాంగత్యం ద్వారానే మన లోపల తయారయ్యేటువంటి వీటిని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి అన్నింటికీ ఆధార పురుషుడు నీవే. ఇలాగా ఆవిడ చెప్తోంది, ఇలా అన్నింటికీ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు, మిగిలేదు నీవే, నువ్వే దీనికి సర్వరక్షకుడివి, సర్వకర్తవి అని స్వామివారిని అంటూ అన్నది కదా. స్వామి, ఈ విశ్వాన్ని అంతటినీ కూడా నీ నీలతో ప్రవర్తింపజేస్తూ ఉంటావు. ఆయన తలచుకుంటే ఇది ఎంతండి, ఒకసారి ఆయన అలా సంకల్పం చేసుకున్నాడేమో అది వచ్చింది, ఆయన నిలబెట్టాలనుకున్నాడేమో అది ఉన్నది, మళ్ళీ తనలోకి తీసుకోవాలనుకున్నాడేమో అది వెళ్ళిపోయింది. ఈ మూడు సృష్టి స్థితి లయలు ఎవరి అనుగ్రహంతో జరుగుతున్నాయి, నీ అనుగ్రహంతో. కానీ ఇవన్నీ గుర్తించలేనటువంటి అవిద్య కూడా మమ్మల్ని ఆవరించే ఉంది. ఎంత విచిత్రం అంటే, ఈ జగత్తంతా నీ స్వరూపమైన నిన్ను నీవుగా గుర్తించలేనటువంటి నీ మాయ కూడా మమ్మల్ని ఆవరించి నిన్ను తెలుసుకోనివ్వకుండా అడ్డుపడుతోంది. నీటిలో తయారైనటువంటి నాచే ఆ నీటిని కప్పేస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏది ఒక్క గడ్డిపరక అవకాశం ఇస్తే సముద్రమంతా గడ్డిపరక నిండిపోతుంది. దానికి కారణం ఏంటి, మనం ఇచ్చినటువంటి అవకాశమే. అందువల్ల ఇది నిరంతర విచారణ జరిగితే తప్ప, నిరంతరము మన లోపల ఉండేటువంటి వాటిని ఎప్పటికప్పుడు మనం తొలగించుకుంటే తప్ప ఒక్క మారుగా ఇది పోవాలంటే పోదు. భగవద్గీతలో స్వామి చెప్పినట్టుగా ఏమన్నాడు అర్జునుడు, బావా చెప్పేవాడికి బాగా తేలిగ్గానే ఉంటుంది బాబా, వినేవాడు ఎప్పుడు అజ్ఞానంతో ఉంటాడో చెప్పేవాడు ఎంతైనా చెప్తాడు, ఏ మనసును కట్టు మనసును పట్టంటున్నావు, మనసు అంటే అది ఏమైనా పెద్ద మనిషి కనపడేదా, పట్టమంటావు కట్టమంటావు అది ఎంత కష్టమో నీకు తెలుసునా, వాయువరీవ సుదుష్కరం అన్నాడు. ఇంకా పైగా ఉపమానం కూడా చెప్పాడు, గాలిని పట్టుకో బాబా, గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో ఆ మనసును కట్టడం కూడా అంతే కష్టం అన్నాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏమన్నాడు, అసలు ప్రయత్నం చేశావా అని అడిగాడు. ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం కాకుండా అన్నీ నేనే చేయాలి అంతా భగవంతుడే చూస్తాడంటే అక్కడ పురుష ప్రయత్నం అవసరమా లేదా, పురుష ప్రయత్నం చేస్తూ దైవాన్ని నువ్వు సాయం అడగాలే, కానీ నీ ప్రయత్నం నువ్వు చేయకుండా దైవం మీద భారం వేస్తే వాడు ఎవడో అంటాడు, గాల్లో దీపం పెట్టి దేవుడా భారం అంటే రెండు చేతులు ఎందుకు ఇచ్చానంటాడు. ఆయన గాల్లో దీపం పెట్టి ఆరిపోతుంది అన్నా, మరి నీ రెండు చేతులు నేను ఎందుకు ఇచ్చాను, ఆ రెండు చేతులు అడ్డు పెట్టమనే కదా, మరి నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా, ఆ పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తే దాని రక్షణ భారాన్ని నేను వహిస్తాను. మనం అంటాం కదా, దేవుడాన్ని ఉన్నావు కదా కాపాడంటే, అప్పుడు ఆయన ఏమంటున్నాడు, రెండు చేతులు ఇచ్చాను అడ్డు పెట్టరా అంటాడు. కాబట్టి అన్నిటికీ మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆఖరికి నువ్వు ఏమీ చేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు, నీవు నిజంగా సర్వసహా భారం ఆయన పైన వేసినప్పుడు, అప్పుడు ఆయన దీర్ఘమైనటువంటి శరణాగతి నువ్వు చెంది ఉంటే అప్పుడు నువ్వు ఆయన చేత రక్షింపబడతావు. రామకృష్ణ పరమహంస గారు చిన్న ఉపమానం చెప్పాడు, చేపలు పట్టడానికి జాలరి చెరువులోకి ఎడతాడు, చెరువులోకి వెళ్ళిన వాడు వల వేస్తాడు, ఆ వలలో చేపలు పడాలి అనే జాలరి కోరిక. అయితే ఈ చేపలు కొన్ని పడ్డాయి కొన్ని పడలేదు, కొన్ని పడకపోవడానికి కారణమేమిటి, ఆ చేపలు ఆ జాలరి వాడి కాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి, మిగిలిన చేపలన్నీ కూడా ఈ ఇతడి కాళ్లకు అవతలున్నాయి. జాలరి వాడి కాళ్ళ దగ్గర ఉన్న చేపలకు ఎలాగైతే జాలరి వాడు ఆ వలలో వెయ్యలేడో, పరమాత్మ చరణాన్ని ఆశ్రయించిన వాడు కూడా ఈ వలలో పడడు, మృత్యు అనేటువంటి వలలో పడడు. ఎవడు మృత్యు అనే వలలో పడతాడు, ఎవడు పరమాత్మ చరణాన్ని వదలి ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడో ఈ మృత్యు అనేటువంటి వలకి, ఆ సంసారం అనేటువంటి సాగరంలో వాడు చిక్కుబడతాడు. సంసారం అనేది కావచ్చుగాక, కానీ చరణాల్ని ఆశ్రయించిన వాడు ఎలాగైతే ఆ మృత్యు అనే వలలో చిక్కుకోడో, పరమాత్మ చరణాశ్రయమే మానవుడికి పరమగతి. అందుకని ఇవిడేమంటుంది, అయ్యా మాకు ఇవన్నీ ఏమీ తెలియవు, ఏదో మాయ అంటారు, అవిద్య అంటారు, ఇంద్రియాలు అంటారు, నీలో నుంచే వస్తోందంటారు, నీతోనే ఉంటుందంటారు, ఇవన్నీ మాకు పెద్ద పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే మేము విన్నాం. కానీ కొన్ని విషయాల ద్వారా మాకు అర్థమైంది ఏమిటంటే, ఒంటి నిలిచి పురాణ యోగులు యోగ మార్గ నిర్వుడులై కంటి మందురు గాని. చూడండి దేవకీదేవి ఎంత మాట అన్నదో, ప్రాచీన కాలం నుండి ఈ మహాయోగీశ్వరులు యోగ మార్గంలో అత్యంత దీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి నిన్ను చూచామంటారు, కానీ వారు చూచింది తాము చూడదలచిన రూపాన్నే కానీ నీవు అనుగ్రహించిన రూపాన్నిగా. వాళ్ళు అనుకున్న రూపాన్నే చూడగలిగారు, కానీ వాస్తవానికి నీ యథార్థమైనటువంటి రూపం తెలియడం అది వారికి కూడా సాధ్యం కాదు. వారు ఎలాగ తలుచుకొని అడిగారో అలాగే నువ్వు ప్రభవించావు, అలాగే వచ్చావు. లోకంలో అదితి కోరింది నారాయణమూర్తిని పయోభక్షణమని వ్రతం చేసి, అమ్మా ఏం కావాలని కోరుకుంది ఆవిడ అంటే, ఆవిడ లోపల కోరికుంది నారాయణుడు నాకు పుత్రుడిగా పుట్టాలి, అలాగే పుత్రుడిగా పుట్టాడు. ఇవిడు పుత్రుడిగా పుట్టినటువంటి కేవలం ఈ రూపం మాత్రమే అతిథి గర్భానొచ్చిన రూపమా అంటే, మరి ఆ కొద్దిసేపట్లోనే వామనమూర్తికి అవతరించాడు, మళ్ళీ తిరిగి బలచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు, మూడు అడుగులు దానం తీసుకోగానే అంతకంతగా ఎదిగాడు. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం చూసినటువంటి అతిథి గర్భంలో పుట్టినటువంటి ఆ రూపం నిజమా? అప్పటికప్పుడు బ్రహ్మచారి వయస్సుకొచ్చి భిక్షపాత్ర పట్టుకొని ఒక యోగి పొంగవుడిగా నిలబడి ఒక బాలవటువుగా అక్కడ తాను ఆవిష్కృతం చేసుకొని, అమ్మా ఇక్కడ దానం ఇచ్చేవాడు ఎవరుంటారో చెప్పండమ్మా అని అప్పటికప్పుడు అడిగాడు కదా స్వామి. మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ ఈ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత రూపం పొందాడు కదా, ఇంత తక్కువ సమయంలో ఇలా కావడం ఎవరికైనా సాధ్యమా? లోకంలో ఏ పిల్లాడికైనా సాధ్యమా? పుట్టి పుట్టగానే 8 ఏళ్ల పిల్లాడిగా ఎలా ఉంటారండి, ఎవరవుతారు? కాబట్టి వారు చూడాలనుకున్న రూపాన్ని నువ్వు చూపించావు, కానీ యథార్థంగా నీ రూపం ఏమండి? వేదంబుల్ తలక్రిందుగా చదివియున్, వేయేండు ఘోరాటవీ వీధిని పెందపమాచరించియున్, ఏ విశ్వేశ్వరిని చూడగారాదో తన్మహనీయమూర్తిని కృపారాశిని నిన్ను చూచి నీ గాథలు సాటి భవాబ్ది దాట వడదా కాళీప్రసాద ప్రభు. మన గురుదేవుల గురించి కవిగారు చెప్పినటువంటి మాట, వేదంబుల్ తలక్రిందుగా చదివి 1131 శాఖ సరైన స్వరంలో చదువుదామంటేనే భయం పుడుతుంది. ఎందుకని, ఎక్కడ మళ్ళీ అక్షరం పొరపాటు వస్తుందేమో. తలక్రిందుగా తపస్సు చేసి చదివినా కానీ నీ రూపాన్ని చూడడం సత్యం కాదు, యథార్థమైనటువంటి నీ రూపాన్ని చూడడం సత్యం కాదు. 1000 ఏళ్ళు పోరాటవీ వీధిని పెందపమాచరించి ఏమండి, 1000 ఏళ్ళు తపస్సు చేసిన అడవిలో ఏ రూపాన్ని చూడడానికి సత్యం కాదో అలాంటి మీరు మాయందు అనుగ్రహంతో ఒక గురుస్వరూపంగా మా ముందుకి రావడం ఇది ఎంత గొప్ప విషయమో కదా అని మన గురుదేవుల గురించి చెప్పినటువంటి ఏది కాళీప్రసాద అష్టకంలో స్వామివారి యొక్క పద్య రత్నం అది. అలాగే ఇక్కడ కూడా మరి ఇటువంటి వాక్కు ద్వారా ఎంత నివర్ణించగలుగుతాం పరమాత్మని. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పారు, భూమినంతటిని పేపర్గా చేసి సరస్వతే సాక్షాత్ అక్కడ కూర్చొని ఈ సముద్రం అంతా కూడా నీరుని సిరాగా మార్చి ఆవిడ ఒక ఇంకులో పోసి భగవంతుడి గుణాలని కనుక వ్రాయడం మొదలు పెడితే సరస్వతి వ్రాస్తున్నటువంటి ఆ జ్ఞానానికి కూడా భూదేవి అంతటి పరచిన పేపర్ కూడా సరిపోక ఇంకా ఉంది అని రాస్తున్నట్టండి ఎవరో సరస్వతీ మాత కూడా. మరి మనం ఎంత రాయగలుగుతున్నాం ఇప్పుడు పరమాత్మ గురించి? మనకిప్పుడు 700 శ్లోకాల భగవద్గీత చదవాలంటేనే మనకి అమ్మో భగవద్గీత అండి ఇంతలా ఇంత ఉంటుందండి గీతా మకరందం అంటాం కదా. మరి మనకి ఏది అందుతుంది? అది పరమాత్మ ఆయన అవతారంలో ఒక బోధ మాత్రమే. అది అవతారం మొత్తం కాదండి, కృష్ణ అవతారం మొత్తమే ఉండదు భగవద్గీతలో. ఆయన ముఖస్థుగా వచ్చినటువంటి వాణి భగవంతుడి యొక్క ఉవాచ భగవాను వాచ ఆయన ముఖస్థుగా వచ్చింది. అది ఎంతసేపట్లో చెప్పాడు? దాదాపు 2.5-3 గంటల్లో చెప్పాడు అనుకుందాం. ఆ 3 గంటలు చెప్పినటువంటి ఆ జ్ఞానానికే మనకు ఈ జీవితం అంతా వెతుక్కున్న భగవద్గీతలో ఏం చెప్పారో మనకు అర్థం కావట్లేదు. 3 గంటల సారాన్ని ముక్కు పట్టలేనటువంటి మనం ఏమండి, 3.5 సంవత్సరాలు రాశాడండి భారతం వ్యాసభగవానుడు, 3.5 సంవత్సరాలు. మరి అంతటి భారతం ఉపవాసం పట్టాలంటే 3 గంటలకే ముక్కు పట్టుకొని మునుగుతున్నా కానీ భగవద్గీత అర్థం కావట్లేదు. 3.5 సంవత్సరాలు ఎన్నాళ్ళు మీరు చదివితే అర్థమవుతుంది భారతం? ఎన్నాళ్ళు చదివితే అందులో ఉండే వ్యాసతత్వం మనకు అర్థమవుతుంది? అంటే మనకు అవగతమయ్యేంతటి స్థితి అంత పరమాత్మ ఏది అంత గొప్పదైనటువంటి స్థితిలో ఉన్నవాడు. ఆయన వాక్కు చేత కూడా వర్ణించడానికి సాధ్యం కాదు. మరి పురాణ యోగులు ఎవరు చూశారట? యోగ మార్గ నిరుడులై కంటి మందురు కానీ చూశామంటారట. కానీ నిక్కము కానరు. ఇక్కడ దేవకీదేవి చెప్తుందండి, వాడు చెప్తుంది అబద్ధం. పసిపిల్లవాడు ఎలాగైతే తల్లి వేలిని పట్టుకొని నేను అమ్మని పట్టుకున్నాను అంటాడో, అమ్మ అంటే వేలు మాత్రమే కాదు, ఇంత శరీరం అమ్మ, ఇంత శరీరం అమ్మే, ఇంత శరీరంలో పిల్లాడు ఏది పట్టుకున్నాడు, ఇంత శరీరంలో కూడా ఇదంతా కూడా చెయ్యి, ఈ చెయ్యిలో కూడా ఇది అరచేయి, ఈ అరచేయిలో కూడా ఇది చిటికిన బ్రేలు, చిటికిన బ్రేలులో కూడా ఇది గోటి భాగం, ఈ గోటి భాగాన్ని ఇంత పట్టుకున్న పిల్లాడేమంటున్నాడు, నేను అమ్మను పట్టుకున్నాడని ఎగురుతున్నాడు వాడు. అప్పుడు అమ్మ ఏమంటుంది, అవునరా నాయన నువ్వు నన్ను పట్టుకున్నావు అంటుంది. వాస్తవానికి అమ్మను పట్టుకున్నాడే వీడు, అమ్మ అంటే ఇంత ఉన్నది. ఇంతలో వాడు ఎంత పట్టుకున్నాడు, ఒక శరీరంలో ఈ ఈ చేతికి ఉండేటువంటి ఈ అరచెయ్యిలో ఈ వేలులో ఏ భాగాన్ని వాడు పట్టుకున్నా నేను అమ్మను పట్టుకున్నానంటే అమ్మ ఏమంటుంది, నువ్వు నన్ను పట్టుకోలేదని వాడు నిరుత్సాహపరచదు. ఏమంటుంది, అవునరా మా నాన్న మా కన్న నువ్వు కాబట్టి పట్టుకున్నావురా నన్ను అని మురిసిపోతుంది. అంటే ఇది అమ్మ దగ్గర ఉండే సౌలభ్యం. ఏమంటే కర్మ సంతానానికి ఎంత సౌలభ్యం ఉంటే జగన్నాథుడండి ఆయన, ఆయనకి ఎంత సౌలభ్యం ఉంటుంది. ఆయన నువ్వు ఎలా గుర్తించినా ఆయనకు ఆనందమే, ఎలా తెలుసుకున్నా ఆయనకు ఆనందమే, ఎన్ని చిలక పలుకులు నువ్వు తెలిసినట్టుగా పలికినా ఆయనకు ఆనందమే. ఎందుకని నీ ఆనందమే తనకు కావలసింది కనుక. మనకు కావాల్సింది ఏమిటండి, మన ఆనందమే ఆయనకు కావాలి. వాస్తవానికి మనం ఆయన తెలుసుకోవడానికి బయలుదేరితే ఆయన స్వరూపం మనకు అర్థమవుతుందా. అంతడు అర్జునుడే అన్నాడు, బావానే నీ రూపాన్ని చూడలేను బావా, నాకు మళ్ళీ వెనక్కటి రూపాన్ని చక్కగా ఏది ఏ కృష్ణుడి రూపంలో ఉన్నావో ఆ రూపంలోకి వచ్చాయి, నాకు పరిచయం లేని రూపంతో నేను నీతో వేగలేనన్నాడు ఆయన కూడా, నాకు మళ్ళీ యథాప్రకారంగా నువ్వు ఆ రూపంలోకి వచ్చాయన్నాడు. మరి అంతటి కుంతి మాత మరి ఆవిడేం కోరుకుంది చిట్ట చివరిలో, కృష్ణ ఏవేవో చేయలేదంటున్నావు, ఏం చేశానని వచ్చి అడుగుతున్నావు, ఇంత కురుక్షేత్రాన్ని జరిపించావు, మళ్ళీ పాండవ వైభవాన్ని తిరిగి ఇచ్చావు, ఇంత చేసిన వాడి మళ్ళీ నా దగ్గరికి వచ్చి చిన్నపిల్లాడిలా ఇలా నిలబడి అడుగుతుంటే నాకు ఇప్పుడు నీ రూపం కనబడలేదు కృష్ణయ్య, ఆనాడు యశోదమ్మ దగ్గర నువ్వు ఎలా త్రాటికి కట్టబడి రోలు నీ ఇచ్చావో ఆ రూపమే నాకు కనబడుతోంది అన్నది కుంతిమాత. కోపముతోడ నీవు దధికుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాటగట్టిన వికుంచిత సాంజన బాష్పతోయ ధారాపరిపూర్ణ వక్త్రము కరముల బాముచు వెచ్చనూర్చుచు పాపడవై నటించుడు కృపాపర నామది చోద్యమయ్యడి. ఇప్పుడు కుంతికి ఏ రూపం తెలిసిందండి, మరి ఇంత భగవతత్వంలో ఆవిడ ఏ కొంత పట్టుకోగలిగింది, ఒక దామోదర లీల పట్టుకోగలిగింది. ఆవిడ భాగవతం మొత్తం చెప్పలేదు కుంతిమాత, ఒక దామోదర లీల. ఆ లీలకు పరవశించిన పరమాత్మ ఆవిడకి కైవల్యాన్ని అనుగ్రహించేశాడు. అంటే నువ్వు ఏ కొంత పట్టుకున్నా చాలు, అది భగవద్ విషయమైతే చాలు, బయట విషయాలు మనకు అక్కర్లేదు. మనల్ని తరింప చేయగలిగేది భగవంతుడి యొక్క లీలామృతం. అటువంటి స్వామి ఎదురుగా కనబడితే ఆవిడ పొంగిపోయి దేవకీదేవి అంటుంది, ఏదో మహాత్ములు చూచాను చూచామంటారే కానీ వాస్తవానికి నిన్ను చూచిన వారెందరు, ఈ భవదాకృతిని కంటిమి భద్రము గంటి, అది మాకు మాత్రమే సొంతం అన్నారండి దేవకీ వసుదేవుడు. ఇది ఎవరికి సొంతం, ఏమంటే జపమేమి చేసినో జనక మహారాజు కళ్యాణ రాముని కాళ్ళు కడుగా, నోమేమి నోచిరో భామామణి సీత రామమూర్తికి తలంబ్రాలు పోయా, క్రతువేమి సలిపిరో కౌసల్య దశరథులు రఘురామ జోనుచు జోలపాడ అని మహాత్ములు పద్యాలే వ్రాసుకున్నారు. ఇది దశరథుడికి కౌసల్యకు కలిగినటువంటి అనుభూతి, 60,000 సంవత్సరాల వయస్సులో దశరథుడికి కలిగిన ఆనందం, బిడ్డలు లేరు లేరు అని అంటున్నటువంటి కౌసల్యకు కలిగినటువంటి ఆనందం, అయోధ్యానగర ప్రజలకు దశరథుడి తర్వాత రాజవరనుకున్న వారికి తమ చూస్తుండగానే ఇదిగో ఇంత మహానుభావుడు కళ్ళెదురుగా అరవిందదలాయతాక్షుడై ఆజానుబాహుడై వాళ్ళ ఎదురుగా సాక్షాత్కరించడంలో కలిగిన ఆనందం మనం దేనితో వర్ణించగలుగుతాం, ఆనందాన్ని మనం రాయలేం. అందుకని ఇక్కడ వీళ్ళేమంటున్నారు దేవకీమాత, అయ్యా భవదాకృతిని కంటి, ఇప్పుడు నువ్వు అనుగ్రహించి దర్శనమిప్పించిన ఈ రూపాన్ని నేను చూచాను. ఇప్పుడు ఈ రూపం ఎంత గొప్పదండి, అర్జునుడి కంటే గొప్పది. అర్జునుడికి కూడా పట్టుబట్టి చూపించాడు పరమాత్మ, చూడు బావా చూడు, పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశ పశ్య, చూడు చూడు అంటే నాకేం కనపడుతుందని నేను చూస్తానన్నాడే, నాకేం కనపడలేదు నువ్వేందో చూడు చూడు అంటున్నావు. పట్టుబట్టి చూపించిన వాడు చూడలేకపోయాడు, తనుగా అనుగ్రహించి చూపించాడు వీళ్ళకి ఆ రూపాన్ని. అది దేవకీ వసుదేవుల యొక్క అదృష్టం. వాళ్ళు అంటున్నారు ఏం పుణ్యం చేసుకుంటే ఇలాంటి రూపం మాకు ద్యోతకమవుతుంది, ఈ భౌతికమైన కన్నులతో ఈ దివ్య రూపాన్ని చూడడం ఎంత అదృష్టం, కానీ ఈ కన్నులకు కొంతవరకే ఆ శక్తి ఉంది స్వామి, చూడడానికి దునిరీక్షంగా ఉంది, సర్వానికి ఆధారమైన ఈ స్వస్వరూపాన్ని ఉపసంహరించుకో. ఇప్పుడు కనీసం దేవత వసుదేవులు ఏమడగాలి, ఇంత మహాత్ముడివి ఎందుకోసం వచ్చావయా, కాస్త ఏదైనా మాట ఉంటే చెప్పు. ఏమండి, అవతారం యొక్క పూర్ణత్వం ఏమిటంటే జ్ఞానబోధ. జ్ఞానబోధను అందించడమే అవతారం యొక్క లక్ష్యం. ఆ అవతారంలో మనకెక్కడైనా పరమాత్మ, ఇప్పుడు చూడండి, మహాత్ముల దగ్గరికి వెళ్ళిన లౌకికమైన విషయాలు కాదండి అడిగేది. లౌకికమైన విషయాలు అడగటం అనేటువంటిది వాళ్ళ అవతార పరమార్థం కాదు, వాళ్ళ అవతార లక్ష్యం కాదు. మనం ఏమడుగుతున్నాం అక్కడికి వెళ్ళి, ఏమండి మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మా అమ్మాయికి పెళ్లి కాలేదు, మా అమ్మాయికి ఇంకా పిల్లలు పుట్టలేదు, మా అబ్బాయికి ఇంకా సంతానం కలగలేదు, ఇయే కదా అడుగుతున్నాం. ఇవన్నీ ఎన్ని జన్మల్లో నుంచే అనుకుంటూ వచ్చినవే. 83,99,999 జన్మల్లో పొందిందే ఇది. ఏ పొందకుండా ఎక్కడున్నా చెప్పండి, అన్ని జన్మల్లో పొందేశాం మనం. అన్నింటిలో ఇంతకంటే సంసారాలు ఎక్కువగానే ఉన్నాయి, కానీ మరలా వచ్చి మళ్ళీ ఇదే అడుగుతున్నాం. అప్పుడు ఏమనుకుంటారండి, వచ్చినవాడు మరలా మరలా ఇవే అడుగుతూ ఉంటే ఎలా ఉంటుంది మహాత్ములకి? విద్యాప్రకాశానంద గిరి స్వామి వారు చెప్పారు, ఒక జడ్జి గారు ఉన్నారండి, ఆ జడ్జి గారు తీర్పులు ఇస్తూ ఉంటాడు. అయితే ఒక్కొట్లో దొంగాడు పడ్డాడండి. ఆ దొంగాడిని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారు. ఏమయ్యా ఎందుకు పోయేవరా కోర్టులోకి, ఎందుకు దొంగతనం చేశామంటే, ఏమోనండి నాకు ఆ దొంగతనం చేయకపోతే నాకు పూట గడవదు అందుకని చేశాను ఏదో చెప్పాడు వాడు. సరే నీకు 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను అన్నాడు ఆ రోజుల్లో. సరే 50 కట్టాడు, బయటికి పోయాడు. మరలా ఒక నెల తర్వాత మళ్ళీ అదే షాపులో దొంగతనానికి వచ్చాడు వాడు. మళ్ళీ నిలబడ్డాడు ఇక్కడ వచ్చి, 100 రూపాయలు వేశాడు. పోయినసారి 50 వేశాడు, ఈసారి 100 వేశాడు. ఇప్పుడు వీడు రోజు అదే షాపుకి పోతున్నాడండి, నెల మారితే అదే షాప్కి, 15 రోజులకి అదే షాప్కి, షాప్ మారడంలో వీడు. వీడిని చూసి బాగా జడ్జి గారికి అలవాటు అయిపోయింది, డైలీ కస్టమర్. ఎలా మర్చిపోతాడు వీడు, రోజు వస్తున్నాడు, ఏది 15 రోజులకి ఒకసారి, నెల రోజులకి ఒకసారి వస్తూనే ఉన్నాడు. వాడిని చూడగానే, ఎరా శిక్ష వేసి నాకన్నా బుద్ధి ఉండాలి, వేయించుకునే నీకన్నా బుద్ధి ఉండాలి, ఏమర్రా నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మాటి మాటికి వస్తూ ఉంటావు, ఇది ఏమన్నా వచ్చే పోయేటువంటిది ఏదైనా ఉన్నతమైన ప్రదేశమా, ఇది కోర్టురా, ఎలా ఫైన్ కట్టి అలా పోతున్నావు, పైగా ఒకే షాపులో దొంగతనానికి పోతున్నావు, ఏమర్రా నీకు ఆ షాపులో ఏం నచ్చిందంటే, వాడు చెప్పాడట, తప్పు నాది ఏమాత్రం లేదండి, ఆ షాపు వాడిదే తప్పు. ఏం చేశాడు ఆ షాపు వాడు, దయచేసి మరలా దర్శించండి అని బోర్డు పెట్టాడట, ప్లీజ్ విజిట్ అగైన్ అని పెట్టాడట వాడు బోర్డు. ఏమండి మనం ఏదైనా షాప్ పెడితే ఏముంటుంది, ప్లీజ్ విజిట్ అగైన్, దయచేసి మళ్ళా రండి, దయచేసి మళ్ళా రండి. వీడు పాపం ఆ షాప్ వాడు ఎక్కడ బాధపడతాడో అని ఆ మాట కూడా పట్టుకున్నాడండి. అందుకని వీడు ఏమో నెలకు ఒకసారైనా పోకపోతే వాడి మాట తీసేసినట్టు ఉంటుంది, ప్లీజ్ విజిట్ అగైన్ అని తింత అక్షరాలతో పెట్టాడు, 15 రోజులకు ఒకసారైనా పోకపోతే బాగుండదని పోతున్నాడు. దానికి జడ్జి గారే ఉన్నారు, ఒరే అది కొనుక్కెళ్ళేవాడికే కానీ కొట్టుకెళ్ళేవాడికి కాదు, కొట్టుకెళ్ళి దొంగ అడుగు పెట్టిన బోర్డు కాదురా, అది కొనుక్కెళ్ళే వాళ్ళకి పెట్టింది. కాబట్టి మనం కూడా మాటి మాటికి ఇదిగో ఈ షాపులోకి, అంటే ఇదిగో ఈ ప్రపంచంలోకి మరలా మరలా వస్తున్నామండి. జడ్జికే సిగ్గేస్తుందండి, జడ్జి ఎవరు, పరమాత్మ. ఒరే 83,99,999 జన్మల్లో పెళ్లి చేసుకున్నావు, కన్నావు, కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు, మనవాళ్ళు వచ్చారు, సంపాదించావు, అన్ని జన్మల్లో వదిలిపెట్టే వచ్చావు, మళ్ళీ ఈ జన్మలో కూడా ఇదే మొదలెట్టావు. ఉన్నతమైన మానవ జన్మ వస్తే మళ్ళీ ఏం కోరుతున్నావు, వెనకటి జన్మలో సంతానం కోరావు, వెనకటి జన్మలో ఆస్తులు కోరావు, మళ్ళీ అవే కోరుతున్నావు, పెద్ద విశేషమేముంది? మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి వాడిని చూసి జడ్జి ఎలా విసుక్కుంటాడో, మరలా మరలా జన్మకు వచ్చినా కానీ మనకు బుద్ధి లేదని భగవంతుడు తిడతాడే. కాబట్టి మరలా మరలా దీనికి రాకూడదు, ఇది మనకు చివరి జన్మ కావాలి, అంత్యజన్మ కావాలి. అందుకని ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుధ్యమును పొందించుగాక. ఇక తర్వాత మాటలు లేవు, పాహిమాం శరణాగతే. అంతకుముందు ప్రార్థన ఇంకా ఉంటుందండి, అంతకుముందర ప్రతిదానికి ప్రార్థనలో ఇక కంక్లూజన్ కాదు. ఎక్కడ కంక్లూజన్ ఇచ్చారు మన గురుదేవులు, ఈ జన్మమే మా కడసారి జన్మమై. మొదటిదంతా కంక్లూజన్ వస్తూనే ఉంటుంది ప్రార్థన తర్వాత 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 ఏంటి, సరెండర్ అంతే. ఇక ఎప్పుడైతే నీకు చివరిసారి జన్మ ఉంటుందో మళ్ళీ అవతల ప్రార్థన పొడిగించలేదు గురుదేవులు, ఇక పాహిమాం సరెండర్ అంతే. ఇక దానికి తర్వాత మాటలు లేవిక. కాబట్టి అక్కడ మనకి భగవంతుడు మనకు నిరూపణ చేస్తున్నాడు, ఇదిగో ఈ అద్భుతమైనటువంటి దర్శనం. ఈ దర్శనం పొందడానికి ఎంత అద్భుతంగా దేవతలు కూడా ఎదురు చూస్తుంటారో. కాబట్టి నీ రూపాన్ని మేము ఇంత దుర్నిరీక్షమైనటువంటి రూపాన్ని మేము చూడలేకపోతున్నాం, ఉపసంహరించుకో అని చెప్పగానే వెంటనే స్వామివారు ఆ రూపాన్ని ఉపసంహారం చేసుకున్నాడు. అంటే మరలా మాయని తన మాయని తాను అంగీకరించాడు. అంటే అక్కడ అర్థమేమిటి, మాయ తనదే, తాను అంగీకరిస్తే కానీ తనకొక రూపం. అంటే అందుకే ఆయన మాయాంగీకృత దేహుడై మాధవుడు మనుజుడైనాడని అని మనకు భాగవతంలో చెప్తారు. ఆయన మాయను అంగీకరించాడు కాబట్టి మనకు దేహంతో కనబడుతున్నాడు, మాయను అంగీకరించాడు కాబట్టి రూపం కనబడుతుందండి. ఆ మాయ అంగీకరించకపోతే ఆ రూపం కూడా మనకు కనబడదు. అంటే పరమాత్మ ఎంత అనుగ్రహాన్ని మన మీద ప్రసాదించాడంటే, తనదైన మాయను తానే అంగీకరించి తానే ధరించి తాను ఈ లోకంలో మనకు నడయాడుతున్నాడు కాబట్టి ఆయన వాక్కుని మనం అందుకోగలుగుతున్నాం, ఆయన రూపాన్ని మనం దర్శించగలుగుతున్నాం. ఈ విషయాలన్నీ కూడా దేనికి అందుతుంది, మాయ. ఇది మాయ మంచిదేనండి. మాయ ఎప్పుడు మంచిది, అది భగవంతుణ్ణి సాకారంతో మనకు దగ్గర చేస్తుంది, సాకారంలో ఆయన దగ్గర చేస్తుంది, మనకు ఆయన మాటను వినిపిస్తుంది. ఆయన కనపడ్డాడు అంటే అది మాయ చేసిన ఉత్తమోత్తమైనటువంటి సాకారం మన జన్మకి. ఒక గురువు ఆకారంతో కనబడుతున్నాడంటే అది మాయ చేసినటువంటి సాకారమే. మాయను అంగీకరించాడు కాబట్టి ఆయనకు దేహం. అందుకని ఇక్కడ అంటుంది, ఆయన ఎప్పుడైతే ఆ మాయను తను తీసుకున్నాడో అప్పుడు వెంటనే స్వామివారు యథారూపాన్ని, అంటే చిన్న పిల్లవాడిగా తాను మారడానికి సిద్ధపడి రహస్యాన్ని చెప్తున్నాడు వాళ్లతో. అమ్మా ఇదిగో, మీరు నాకు ఈ జన్మలోనే తల్లిదండ్రులు కాదు, గత జన్మలో ఆ గత జన్మలో మొత్తం 3 జన్మల్లో మీరు నాకు తల్లిదండ్రులు అయ్యారు. ఎలా మీరు నాకు తల్లిదండ్రులు అయ్యారో ఆ రహస్యాన్ని మీరు ఎరుగలేరు, దాన్ని కూడా నేనే చెప్తున్నాను. మొట్టమొదటి జన్మలో ఇదిగో ఈ మహానుభావుడు సుతపుడు అనేటువంటి ప్రజాపతిగా వచ్చాడు. ఎవరు, ఈ వసుదేవుడు మహానుభావుడు. ఇప్పుడు దేవకి అనే పేరుతో పిలువబడుతున్న నీవు పృష్ణి అనే పేరు కలిగిన తల్లిగా నీవు జన్మ చేసి ఏది ఆరో ఆ జన్మలో పృష్ణి పేరుతో పుట్టావు. మీరిద్దరూ కలిసి బ్రహ్మను గురించి తపస్సు, ఎన్ని సంవత్సరాలు, 12,000 దివ్య సంవత్సరాలు. అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 12,000 దివ్య సంవత్సరాలు. మళ్ళీ మామూలు సంవత్సరాలు కాదవి, దివ్య సంవత్సరాలు. అటువంటి సంవత్సరాలు తపస్సు చేస్తే మీరు ఇంద్రియాలని జయించారు, తర్వాత గాలి వాన ఎండ మంచు మొదలైనవి సహించారు. ఇవన్నీ కూడా శబ్దస్పర్శ రూపరసగంధాదులు 5, పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 10, లోపల ఉండేటువంటి ఏవైతే మనకి ఈ 4 అంతఃకరణాలు ఉంటాయో అవి 4, పంచభూతాలు 5, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణ చతుష్టయం, మొత్తం కలిసి 24 తత్వాలు. ఈ 24 తత్వాలతోనే దేహాన్ని ధరిస్తున్నాం మనం. ఏ కార్యం చేయాలన్నా ఇదిగో ఇవి 24 ఉండాల్సిందే. వీటన్నింటిలో కూడా బంధనానికి కారణమయ్యేది కూడా ఈ 5 తన్మాత్రలే, పంచతన్మాత్రలే. కాబట్టి ఇక్కడ మీరు ఇన్నింటిని నిగ్రహించుకొని 1,000 సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు నేను మీకు దర్శనాన్ని అనుగ్రహించాను, 1,000 సంవత్సరాల తపస్సు ఫలితంగా. అప్పుడు మీరు నా సత్యస్వరూపాన్ని చూసి శ్రేష్టమైనటువంటి వరాలు కోరుకోమని నేను మిమ్మల్ని అనుగ్రహించాను. ఒక రకంగా చెప్పాలంటే వరాలు కూడా ఎందుకు ఇస్తానంటానంటే అండి, పరమాత్మ ఏవైనా ఒక చిన్న బీజం ఏమైనా ఉందా లోపల, ఏ రూపాన బీజం ఉన్నా మళ్ళీ మొలక రావడం అనేటువంటిది సహజం. అందుకని అసలు ఆ బీజం కూడా లేకుండా ఉండాలి, ఆ మొలకెత్తేటువంటిది కూడా లేకుండా పోవాలి. స్వామి నీవే కావాలి అని అడిగితే ఆయన పరవశించిపోతాడు, కాదు స్వామి నీవు కావాలి అనకుండా నీవు సృష్టించినటువంటి వస్తువులు కోరుతున్నాడు వీడు. ఇవన్నీ ఆయనలో నుంచి వచ్చినవే, ఆయన్నే కోరుకుంటే మరలా మరలా ప్రపంచంలోకి రావాల్సినటువంటి అవసరం ఉండదు కదా. మనమేం చేస్తున్నామంటే యజమానిని వదిలేసి ఆ ప్రక్కన ఉన్నటువంటి సేవకులు ఎవరైతే యజమాని కోరితే పర్వాలేదు, ఈ యజమానికి ఎవరైతే బంటులుగా ఉన్నారో ఆ వస్తువులే మనం కోరుకుంటున్నాం. అందుకని అక్కడ స్వామి అంటున్నాడు, మీకేం కావాలో కోరుకోండి అంటే వీళ్ళలో మోక్షం కోరుకోవాలనేటువంటి ఆకాంక్షకు బదులుగా మీరు మాకు పుత్రుడుగా పుట్టాలనేటువంటి ఒక వాంచ బయలుదేరి. ఇది కూడా సాత్వికమైనటువంటి గుణమే, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కానీ ఇది కూడా బంధనమే, సత్వగుణం కూడా బంధనమే. దాన్ని కూడా తీసి మనం త్యజించి వేయగలగాలి. సత్వగుణం కూడా మళ్ళీ బంధనమే కలిగింపజేస్తుంది. ఆ సత్వగుణ రూపంలో వచ్చింది మళ్ళా అలాగే నిలబడుతోందని లేదండి. భరతుడికి లేడి కూడా సత్వగుణ రూపంలోనే ప్రవేశించింది. దయ, మమకారం, కారుణ్యం ఇది సత్వగుణమే. ఆ సత్వగుణంలోకి ప్రవేశించి వెంటనే సత్వగుణం ఏమైంది, మళ్ళీ రజోగుణంగా మారిపోయింది. ఆ రజోగుణం ఎలా వచ్చింది, లేడి కనపడకపోతే ఎవరేమైనా తిన్నారేమో, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా వేటగాడు వలేస్తే బంధింపబడిందేమో అనేటువంటి కాస్త మనస్సులో కోపం అనేటువంటిది వచ్చింది ఆయనకి. రజోగుణం కూడా ప్రవేశించింది. మళ్ళీ దాన్ని విడిచి ఉండలేనంతటి బంధనంలోకి, తమో గుణంలోకి వెళ్ళిపోయాయి. అంటే ఏదో ఒక ముసుగు వేసుకొని మాయ ప్రవేశించాలని చూస్తుంది. మనం అనుకుంటాము మాయ మనమనుకున్న రీతిగా ప్రవేశించదు. మనము దేనికి లొంగుతామో ఆ ముసుగు వేసుకొని మాయ ప్రవేశిస్తుంది. దానికి బాగా తెలుసు మనం ఎక్కడ లొంగుతామో. ఏమంటే వ్యవసాయదారుడు నీళ్లు పెట్టేటప్పుడు ఈ ప్రక్కన పైపు పెట్టి నీళ్లు పెట్టేటువంటి వాడు ఆ చివర ఒకడిని నిలబెడతాడు. ఒరే, ఈ భూమంతా తడవగానే ఆ చివరికి నీళ్లు చేరతాయి, ఆ నీళ్లు చేరగానే నువ్వు ఇలా ఇలా ఒక సంజ్ఞ చెయ్యి, అంటే ఒక ఏది ఒక సంజ్ఞ అంటే ఒక గుర్తుగా ఇవో ఇలా ఇలా మలపమని చెప్పు, నేను అవతల భూమిని పారిస్తాను, అవతల ఉండేటువంటి భూమికి మలుపుతాను నీటిని అని చెప్పాడు. ఎవరు, ఇద్దరు వ్యక్తులు నీళ్లు పెట్టడానికి పోయారు. ఒకడు ఈ పక్క ఉన్నాడు, ఒకడు ఆ పక్క ఉన్నాడు. వీడి పక్క గట్టు మలుపుతున్నాడు, ఇలా కాలువ పారుతూ ఉంటే ఆ ప్రక్కన ఉన్న అడ్డుగోడ తీస్తున్నాడు, నీళ్లు లోపలికి వస్తున్నాయి. ఆ చివరి వ్యక్తి ఉన్నాడు, వాడు నిండింది అని చేయత్తగానే వీడి కట్ట వేసి పక్క కట్టని తీస్తున్నాడు. అయితే ఇతడు కట్ట తీసిన తరువాత చాలాసేపు అవుతుందండి నీళ్లు ఈ ఈ మార్గం ద్వారా వెళుతూ. ఈ ఇంకా వాడి దగ్గర నుంచి సంజ్ఞ రాలే, ఒరే నిండిపోయిందిరా, ఇంకా కట్ట అడ్డు వేసి పక్కన ఉండే కట్టును తీసుకో అని చెప్పడం లేదు వాడు. వీడికి అనుమానం వచ్చింది, వీడు అసలు చూస్తున్నాడా లేదా, ఇవి పొంగిపోయి ప్రక్క చెలువు పోతాయేమో అని వీడు గట్టిగా అరుస్తున్నాడు. రే ఏమిట్రా చెప్పడం లేదని అంటే వాడికి ఏం అర్థం కాదు. ఇక ఈ లోపల వాడు అదే మార్గంలో నడుచుకుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటే అక్కడ పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గోయిలోకి వెళ్ళిపోతున్నాయి ఈ నీళ్ళని కూడా. ఈ గోతిలోకి నీళ్లు వెళ్ళడం వల్లనే ఆ చివరి దాకా నీళ్లు చేరడం లేదు. వెంటనే వాడేం చేశాడు, అక్కడ ఏది ఆ మట్టి తెచ్చి ఈ గోయిని పూడ్చేటప్పటికి ఇప్పుడు సాఫీగా ఆ చివరి దాకా నీళ్లు వెళ్ళాయి. అంటే దీని అర్థం ఏం చెప్పారంటే, ప్రతివాడు హృదయక్షేత్రాన్ని జ్ఞానం అనే నీటితో తడుపుకోవలసిందే. జ్ఞానం అనే నీటితో తడుపుకోవడం అంటే అర్థమేంటి, భగవద్గీత పారాయణం, భాగవతాన్ని వినడం, రామాయణం వినడం, ఉపనిషత్తులను అధ్యయనం చేయడం, ఇవన్నీ కూడా ఆ పంట చేనుకు పెట్టుకునే నీరు లాంటిదే. కానీ ఈ నీరు ఇంద్రియాల నిగ్రహం లేకపోవడం అనేటువంటి రంధ్రాల్లో కనుక పడ్డాయనుకోండి, అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండేటువంటి అది కనుక ఉన్నట్టయితే, ఆ లోపల ఒక కంత ఏర్పడినటువంటి ఈ పొలానికి నీరు పెడితే అది పంటకు ఎలా అందనివ్వకుండా మధ్యలోనే భూమిలోకి వెళ్ళిపోతుందో, అలాగే ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వారు పొందేటువంటి జ్ఞానం కూడా ఇలాగ రంధ్రాల్లో గుండా వెళ్ళిపోతుంది. అది పంటకు ఉపయోగపడదు, కానీ నీరు పారడం లేదా పారుతుంది. భగవద్గీత వింటూ చదువుతాము, భాగవతం పారాయణం చేస్తాము, అన్నీ చేస్తాము, కానీ నీరేమవుతుంది, ఈ రంధ్రాల్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే అందుకనే రంధ్రాలని మనం లేకుండా చేసుకోవాలి, కంతలు లేకుండా చేసుకోవాలన్నమాట. అందుకనే పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని చూపించారు. 12,000 సంవత్సరాలు తపస్సు కోరిక పోలేదటండి. కాబట్టి కోరిక యొక్క బలవత్తరమైనటువంటి గ్రేళ్ళు ఎంత బాగా పాతుకుపోయాయో హెచ్చరిక చేస్తున్నాడు పరమాత్మ. అయితే ఆ కోరిక నా వైపుకు మరల్చు అన్నారు. ఏమండి, కామం ఉండొచ్చు, గోపికల్లాగా ఉండాలి, కామము గోపికల్లాగా ఉండాలి. అందుకే కామోత్కంఠత గోపికల్ అన్నాడు భాగవతంలో. అంటే అర్థమేమిటి, కోరిక కలిగి ఉండండి. ఏ కోరిక కలిగి ఉండండి, కృష్ణనామ కీర్తనము, కృష్ణుడి యొక్క నామ వర్ణనము, కృష్ణుడిని చూడాలనే దర్శన అభిలాష, కృష్ణుడితో మాట్లాడాలనేటువంటి సాంగత్యం కలగాలనేటువంటి బలమైనటువంటి కోరిక, ఇవన్నీ కలిగి ఉండండి. క్రోధాన్ని కూడా కలిగి ఉండండి, క్రోధం కూడా ఉండాలి. ఏ క్రోధం ఉండాలి అంటే మనలో ప్రవేశించేటువంటి కామము మొదలైనటువంటి వాటి మీద నువ్వు ఎలా ప్రవేశిస్తావు, పరమాత్మ నా పక్కన ఉండగా నువ్వు రావడానికి నీకెంత ధైర్యం అని దాని మీద కోపం వహించాలి. లోభం ఉండాలండి, పిశినారితనం ఉండాలి. ఎక్కడ పిశినారితనం ఉండాలి మానవుడికి, దుబారాగా ఖర్చు పెట్టేటువంటి లక్షణం ఉంటే ఉద్దరగా ఖర్చు పెడతావు అంటారు, అదే జాగ్రత్తగా వహించడం అంటే పిశినారితనం అంటారు. పిశినారితనం ఎక్కడుండాలి, విషయాదుల మీదకు మనసు పోతున్నప్పుడు, అక్కడ దాన్ని కట్టడి చేసేటువంటి సమయంలో ఓ రూపాయి బిళ్ళ తక్కువ వస్తే, బాబూజీ మహారాజు వారు చెప్పినట్టుగా ఎక్కడైనా మనకు లెక్కల్లో రూపాయి తగ్గితే ఆ రాత్రి నిద్ర పడుతుందా, ఆ లెక్క తేలిందాక నువ్వు ఎలా నిద్ర మానుకొని దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటావో, అలాగే నీలో నుంచి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని దొంగిలించడానికి వారు దొంగలు ప్రవేశిస్తారు. కాస్త వారి పట్ల జాగ్రత్త కలిగి ఉండు. అక్కడ ఇటువంటి దుబారా ఖర్చులు వచ్చినప్పుడు, అంటే ఇష్టం వచ్చినట్టుగా మన ఆయుష్ అనేది ఎలాగూ వెళ్ళిపోతూనే ఉంటుంది. వెళ్ళిపోతున్న దాన్ని దేనికి వినియోగించుకోవాలో దాన్ని వినియోగించు. పరీక్షణ్ మహారాజు 7 రోజుల్లో భాగవత శ్రవణానికి వినియోగించాడు. అదే కంసుడు ఇన్నాళ్ల కాలాన్ని దేనికి వినియోగించాడు? ఇంద్రియ చాపల్యానికి వినియోగించాడు, రాక్షసుల బలాన్ని పెంచుకోవడానికి వినియోగించాడు. ఏం చేశాడు కంసుడు? కృష్ణుడు రాబోతున్నాడట, వాణ్ణి అంతమొందించడానికి నాకు బలం కావాలి. పోతన లాంటి వాడు, ప్రలంబాసురుడు లాంటి వాడు, అరిష్టనేమి అనేటువంటి వాడు, ఏది ముష్టికుడు అనేవాడు, చాణుడు అనేటువంటి వాడు, కొవలైపేడం అనేటువంటి వాళ్ళు, ఇలా గొప్ప గొప్ప రాక్షసుల్ని చేకూర్చుకున్నాడు వాడు. ఉన్న కాలాన్ని వినియోగించుకోవడం ఎలాగో భాగవతం చెప్తోంది మనకి. పరీక్షణ్ మహారాజు చక్కగా వినియోగించుకున్నాడు 7 రోజుల కాలాన్ని. కంసుడు ఇంతకాలాన్ని కూడా రాక్షస గుణాన్ని పెంపొందింపు చేసుకోవడానికే వినియోగించుకున్నాడు. కానీ పరీక్షణ్ మహారాజు చేసిన సాంగత్యం ముక్తిలోకాలకు తీసుకు పెడితే, కంసుడు చేసుకున్నటువంటి ఈ సాంగత్యము వాడి పతనానికి దారితీసింది. కాలం అందరికీ ఒక్కటే, కాలం ఎవరినీ ఉంచదు. కానీ కాలాన్ని ఎలా వినియోగించుకున్నామనేటువంటిది మనకు జాగ్రత్త చెప్తోంది భాగవతం. అందుకని స్వామి అంటున్నాడు, అమ్మా మీరు మోక్షాన్ని కోరలేదమ్మా, మీరు ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవరించి ఉండడం చేత మీకు బిడ్డలు లేరు కాబట్టి మీరు ఒక పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నారు. ఎలాంటి వాడిని? నాతో సాటి అయిన వాడు, నాతో సమానమైన వాడు. నాతో సమానమైన వాడు ఇంకొకడు లేడు గనక నేనే మీకు పుత్రుడిగా పుట్టడానికి నిర్ణయం చేసుకున్నాను. ఆ మొట్టమొదటి జన్మలో నా పేరు కృష్ణగర్భుడు. ఇక 2వ జన్మలో మీరేమో అదితిగా, ఈ మహానుభావుడు కశ్యపుడిగా పుట్టారు. వారికి నేను వామనుడనే పేరుతో పుట్టానమ్మా. ఆ జన్మలో కూడా మీకు 2 జన్మలు పూర్తయిపోయాయి. ఇప్పుడు 3వ జన్మలో మీరు దేవకిగా, ఇతడు వసుదేవుడిగా జన్మకొచ్చారు. ఈ 3వ జన్మలో మీకు ప్రభవించాను, ఇక మీదట మీకు నాకు జన్మలు ఉండవు, కాబట్టి దీంతో మీకు కైవల్యమే అని చెప్పి స్వామి ఎప్పుడైతే చెప్పేశాడో, అప్పుడు వెంటనే తన రూపంలోకి, ఏది ఆ విశ్వరూపాన్ని ఆయన ఉపసంహారం చేసుకొని పసిపాలుడిలాగా మారిపోయాడు, చిన్న పిల్లాడిలాగా మారిపోయాడు. రెప్పలిడక తల్లిదండ్రులు తప్పక తను చూడమాయ తనరి లలితుడయి, అప్పడటు కన్న పాపని ఎప్పున వేడుకలు చేసే ఒక కొన్ని నృపా. పరీక్షణ్ మహారాజా ఇలా చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ దివ్యరూపాన్ని వదిలేశాడు, పసిబిడ్డడి రూపాన్ని ధరించాడు. దేవకీ వసుదేవులు దిగ్భ్రాంతులై రెప్పలు వాల్చక అలాగే చూశారు. ఏమండి కను తెరవకుండా అంటే, చాలామంది అంటారండి కను రెప్ప వేస్తే మాయ అంటారు కదా, రెప్పలు అలాగే తెరిచి కూర్చుంటే మాయ ఎలా వస్తుందో నేను చూస్తానంటాడు. నువ్వు రెప్ప వేయకపోవడం అనేటువంటిది కాదు మాయ చొరబడకపోవడానికి లక్షణం. నీ మనస్సులో తలుపులు బయలుదేరకుండా ఉండాలి. ఎప్పుడైతే మనస్సులో సంకల్పాలు కలుగుతూ ఉంటాయో మాయ తలుపులు ఎప్పుడూ అవి తెరుచుకునే ఉంటాయి. పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే ఆ మాయని నువ్వు కప్పలేవు. అది ఎప్పుడూ కూడా మనం అనుకునేటువంటి విధంగా అది ప్రవేశించదు. కాబట్టి ప్రతి క్షణం జాగ్రత్తతో ఉండాలి. ఏది చిట్ట చివరి క్షణంలో కూడా ఎప్పుడు ప్రవేశిస్తుందో మాయ, ఆఖరి క్షణాన్ని కూడా నమ్మడానికి వీల్లేదన్నమాట. ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరిచి అలా చూస్తుండగానే స్వామి తన దివ్య రూపాన్ని విడిచిపెట్టేసి పసిబిడ్డడి రూపంలోకి వచ్చేశాడు. వాడు చూస్తుండగానే నారాయణుడు అప్పుడే పుట్టిన బిడ్డలాగా ఏడవడం మొదలెట్టాడు, కొన్ని వేడుకలు చూపాడు. అప్పుడు వసుదేవుడు తను ఏం చేయాలో నారాయణమూర్తి సంజ్ఞ చేత మాత్రమే గుర్తించాడు. ఏమండి మేము మొన్న మనం చెప్పుకున్నాం, ఏది చెబితే చేసేటువంటి వాడు మధ్యముడు, చెప్పినా చెయ్యని వాడు అధముడు, మనసులో ఉన్నదాన్ని గుర్తించి చేసేవాడు ఉత్తముడు. మనస్సుతో ఒక సంజ్ఞ అండి గురుదేవుల దగ్గర, మనస్సు గ్రహించి చేసేవాడు ఉత్తముడు అని పడతాడు, చెప్తే చేసేవాడు మధ్యముడు, ఒరే ఇలా చేయరా అంటే చేస్తాడు, చెప్పినా చేయని వాడు అధముడు. ఇలాగా కేటగిరీలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు వసుదేవుడు ఏ స్థితిలో ఉన్నాడు? పరమాత్మ యొక్క సంకల్పాన్ని ఆయన అలా చూడడంతోనే గ్రహించేశాడు ఆయన. అంటే ఇక్కడ ఆయన మనస్సులో ఉండేటువంటి భావాన్ని వసుదేవుడు గ్రహించేశాడు. వెంటనే ఆ బిడ్డని తీసుకొని ఈ పురిటిల్లు దాటిపోవాలి, ఇది నా కర్తవ్యం. అదే సమయానికి రేపల్లెలో నందుడి భార్య అయినటువంటి యశోదాదేవికి ఈ ఆడబిడ్డగా యోగమాయ పుట్టింది. అదే సమయానికి బిడ్డని కరముల రమ్మున అడ్డముగబట్టి పదముల అల్లన ఇడుచున్ జడ్డన కావలివారల ఎడ్డు గడిచి పురటిశాల ఎయ్యన వెడలన్.
ఇక్కడ వసుదేవుడు పిల్లాడిని చేతుల్లోకి తీసుకున్నాడండి. తీసుకున్నటువంటి బిడ్డని ఇలాగ రొమ్ముడు దగ్గర చేర్చుకున్నాడు, హృదయం దగ్గర చేర్చుకున్నాడు. భగవంతుణ్ణి మొట్టమొదట చేర్చుకోవలసిన ప్రదేశం హృదయం. అందుకనే ఎవరి చరితంబు హృదయంబు చేర్చిన భయమంది మృత్యువు పరుగుబెట్టు భాగవతంలో మొట్టమొదటి స్కందంలో చెప్తారు. ఎవని అవతారమెలభూతములకు సుఖమును వృద్ధి స్వరదిశేయు, ఎవని చరితంబు హృదయంబు చేర్చిన భయమంది మృత్యువు పరుగుబెట్టు. ఎవరి చరితాన్ని హృదయంలో చేరిస్తే, హృదయంలో చేర్చడం అంటే అర్థం ఏంటండి? హృదయంలో చేర్చడం అంటే భాగవత పుస్తకాన్ని పెట్టుకోవాలా హృదయంలో? లేకపోతే ఈ మధ్య చిన్న భగవద్గీతలు వస్తున్నాయి గీతా ప్రెస్ వాళ్ళకి, ఆ గీతా ప్రెస్ పుస్తకం అయితే లోపల విడిపోద్ది, మరి దాన్ని ఆపరేషన్ చేసి లోపల పెట్టేసుకొని కుట్టేసుకోవాలా? చరితంబు హృదయంబు చేర్చడం అంటే అర్థం ఏంటంటే హృదయం అనేటువంటిది మనలో కలిగేటువంటి ఆలోచనలకి సంకేతం. అంటే ప్రతి తలపు కూడా భగవంతుడి గురించి తలవడమే నిజమైన విద్య. తన తలపున గలుగు తలపులన్నింటినీ పది ఇంద్రియంబుల పనులెల్లా, నోటనాడుచుంటూ మాటలెల్లా, బుద్ధిలో నుండెడి పూనికలెల్లా, ఏవి తాచేయునవి ఎల్ల ఈశ్వరునికి తాను అనొచ్చడి సేవగా ద్రడిమసేయ అఖిలమున భాగవత మార్గమగు నరేంద్ర. కాయంబుతో చేయు కార్యంబులెల్లను, నోటనాడు చుండు మాటలెల్లా, బుద్ధిలో నుండెడి పూనికలెల్లను, తన తలపులయందలి చింతనెల్లా. ఇవన్నీ చెప్పారు భాగవతంలో. నువ్వు ఏం చేస్తున్నావో అవన్నీ పరమాత్మ సమర్పణగా చేయడం నేర్చుకో. ఏ వ్యక్తికి నువ్వు ఉపకారం చేసినా అది పరమాత్మకు చేస్తున్నాననే భావనతో చెయ్యి. ఇది ఒక మార్గం. అలా చెయ్యగా 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 నీకు అభ్యాసంలో ఏమైపోతుంది? అంతటా పరమాత్మే ఉన్నాడనేటువంటి భావన ఆరూఢమవుతుంది. మొదటిలో చిన్న చిన్నగా ప్రారంభం చేస్తావు, తరువాత కొంతకాలానికి భక్తితో దాసుడు అవుతావు, ఇక సంపూర్ణ శరణాగతి చెందిన తరువాత బ్రహ్మజ్ఞానిగా ఎదిగిన తరువాత ఇక అంతటా కనిపిస్తోంది పరమాత్మ అనేటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. కాబట్టి ఇక్కడ స్వామివారు చక్కగా ఇక్కడ హృదయం చేర్చుకునేటప్పటికీ సంఖ్యలు ఊడిపోయాయి. అందుకనే మనకు భాగవతంలో కృష్ణుడికి 8 మంది భార్యలు అంటారు. 8 మంది భార్యలు ఎందుకు చెప్పారంటే హృదయము 8 దళములతో ఉంటుందంటండి. అష్టదళ పద్మము అంటారు. అష్టదళ పద్మారాధన అని తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఒక సేవ. ఈ అష్టదళ పద్మారాధన అనగానే మనం 8 రేకుల పూలు తీసుకెళ్ళి స్వామికి ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటాం. ఆ 8 రేకుల కమలమే హృదయం. అంటే భగవంతుడు కూర్చునేటువంటి ప్రదేశం. ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా దేవతలు దేవులు ఎక్కడ కూర్చుంటారండి? పద్మంలోనే కూర్చుంటారు. పద్మంలో కూర్చుంటున్నారంటే అక్కడ అర్థం ఏమిటి? నీ హృదయాన్ని విశాలం చేయి. నీ హృదయాన్ని విశాలం చేస్తే అందులోనే పరమాత్మ కూర్చుంటాడు. కాబట్టి ఆ హృదయము యొక్క తాలూకా చిహ్నమే ఈ 8 దళముల పద్మం. ఆ 8 మందే 8 మంది భార్యలు అండి ఆయన. అంటే భగవంతుడి యొక్క హృదయం. ఈ దీనిలో పరమాత్మని చేర్చుకున్నాడు. పరమాత్మని హృదయంలో చేరిస్తే ఏమవుతుంది? బంధనాలు తొలగిపోతాయి. దేవకీ వసుదేవులు కారాగారంలో ఉన్నారు. వసుదేవుడికి కాళ్ళు చేతులు బంధింపబడ్డాయి. ఇప్పుడు బంధనంలో ఉన్నటువంటి వసుదేవుడికి విడదీయడానికి ఎవరు వచ్చారు అక్కడ? ఎవరూ రాలేదు. వాస్తవానికి ఆ బంధనానికి కారణమేమిటి? ముందేమో కంసుడు కారణం, తరువాత తానే కారణం. మనకు భాగవతంలో తర్వాత వస్తుంది. ఇప్పుడు ఆ బంధనం విడదీయాలంటే ఎవరు రావాలి? బంధ విమోచనుడీషుండు అని భాగవతానికి పేరు. బంధనంలో ఉన్నవాడు ఇంకొకడు ఆడి బంధనాన్ని విప్పలేడండి. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగిందని ప్రహ్లాదుడు చెప్తాడు భాగవతంలో. నీకు పట్టిన నారాయణ తత్వం నాకెందుకు పట్టడం లేదు అని అడిగాడు హిరణ్యకశ్యపుడు కుమారుణ్ణి. అడిగితే గుడ్డివాడిని పట్టుకొని ఇంకో గుడ్డివాడు వస్తు ప్రదర్శనశాలకు పోయాడంట. నాన్న వెళ్ళింది గుడ్డివాడు, ఏ వాడు పట్టుకుంది గుడ్డివాడిని, ఇద్దరు కలిసి ఏం చూద్దామని పోయారు అక్కడ. వాస్తవానికి దాని యొక్క స్వరూపాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారా? మనకి రామకృష్ణ పరమహంస గారు చిన్న ఉపమానం చెప్పేవారు. 4 గుడ్డివాళ్ళు కలిసి ఏనుగును చూడటానికి పోయారట. ఏనుగును చూడటానికి పోతే 4 అయ్యా మమ్మల్ని ఏనుగు దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టండి అంటే, ఎవరో ఒక ఆయన తీసుకెళ్ళి ఏనుగు దగ్గర వదిలిపెడితే వీళ్ళు ఆ ఏనుగుని వెతుక్కుంటూ వెళ్ళి 4 చోట్ల తాకారు. ఏనుగుని 4 చోట్ల తాకారు.
ఒకడేమో తుండం దగ్గర తాకాడు. ఆ తుండం దగ్గర తాకిన వాడు ఏమనుకున్నాడు, ఏనుగంటే ఇలా వంకరగా ఉంటుంది కాబోలు, మెత్త మెత్తగా ఉంటుంది కాబోలు, భలే మెత్తగా ఉంది అనుకున్నాడు. ఇంకోడు చెవులు దగ్గర తాకాడు, అవేమో చాటలాగా బాగా వెడల్పుగా ఉండేటప్పటికీ ఏనుగంటే చాటలాగా ఉంటుంది కాబోలు అనుకున్నాడు. ఇంకోడు దాని కడుపు దగ్గర తాకాడు, ఏనుగంటే ఇంత గుండ్రంగా ఉంటుంది కాబోలు అనుకున్నాడు. ఇంకోటి దాని కాలి దగ్గర తాకాడు, వాడికేమో స్తంభంలాగా కనిపించింది. ఇలాగా నలుగురు నాలుగు చోట్ల తాకి ఈ నలుగురు బయటకు వచ్చి కూర్చొని ఏనుగు గురించి విచారణ మొదలెట్టారు. ఏనుగు ఎలా ఉంటుంది? ఇప్పుడు మొదటివాడు అంటాడు, నేను చూశానురా. వాస్తవానికి వాడు చూశాడా అండి? ఈ గుడ్డి వాళ్ళు మాట్లాడుకోవడం చూడండి ఎలా ఉందో. ఒకడు అంటున్నాడు, నేను చూశానురా, అది మెత్తగా వంకరగా భలే మెత్త మెత్తగా బుజ్జి బుజ్జిగా భలే ఉందిరా అంటున్నాడు తొండం పట్టుకున్నవాడు. ఇంకోడు అంటున్నాడు, ఒరే నువ్వు గుడ్డాడివిరా, నేను చూశానంటున్నాడు వీడు గుడ్డివాడే. వాడు అంటున్నాడు, ఒరే నువ్వు గుడ్డివాడివిరా, నువ్వేం చూశావు? నేను చూశాను, ఆ ఏనుగు ఆ చాటలాగా బాగా చాలా వెడల్పుగా ఉంది. అది ఎవడు చెప్పాడు? చెవులు పట్టుకున్నవాడు చెప్పాడు. ఆ కడుపును తడిమిన వాడు ఏమంటున్నాడు, ఒరే మీరిద్దరు గుడ్డివాళ్ళురా, మీరేం చూశారా? నేను చూశాను వీడు గుడ్డివాడే. వీడెక్కడ తడిమాడు? పొట్ట దగ్గర తడిమాడు. అది బాగా గుండ్రంగా ఉండేటప్పటికీ ఏనుగంటే గుండ్రంగా ఉంటుందిరా, మీరిద్దరు చూడలేదురా. వాడు అన్నాడు, ముగ్గురు గుడ్డివాళ్ళతో కలిసి రావడం నాది తప్పు, నేను చూశాను అన్నాడు వీడు. వీడు కూడా గుడ్డివాడే. ఆ ముగ్గురు గుడ్డివాళ్ళైతే వీడేం చూపుకున్నాడా? వీడు గుడ్డివాడే. వీడెక్కడ పట్టుకున్నాడు? కాలు దగ్గర పట్టుకున్నాడు. వీడేమంటున్నాడు, ముగ్గురు గుడ్డివాళ్ళతో కలిసి వచ్చి ఏనుగు ఉండటానికి వచ్చాను, నేను రా నిజంగా చూసిన వాడిని, ఏనుగంటే స్తంభంలాగా ఉంటుందిరా అన్నాడు. ఈ వాదన ఒకళ్ళొకరు కొట్టుకోవడం మొదలెడుతుంటే కళ్ళు కలిగిన వాడు ఒకడు పోతున్నాడు ఆ దారిలో. వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారని వస్తే వీళ్ళు అంటున్నారు, నేను చూశానంటే నేను చూశాను. వాస్తవానికి నలుగురు గుడ్డివాళ్లే. ఆయన అన్నాడు, అబ్బాయి ముందు మీ నలుగురికి చూపు లేదు, ఆ సత్యాన్ని గుర్తించండి. చూశాం చూశాం అనేది అంతాబద్ధమే. ఎందుకంటే మీరు తడిమేరే కానీ చూడలేదు, మీరు తడిమిన వాళ్లే కానీ చూసిన వాళ్ళు కాదు. ఇప్పుడు కళ్ళున్నవాడిని నేను చెప్తున్నాను, ఇవన్నీ కలిస్తేనే ఏనుగు. మీరు పట్టుకుంది ఏనుగునే, కానీ మీరనుకున్నట్టుగా ఏనుగు తుండంలాగానో చాటలాగానో గుండ్రంగానో స్తంభంలాగానో లేదు. ఈ నాలుగుడితో కలిసి ఉంది ఏనుగు. ఇది ఎలా చెప్తున్నాను? నేను ద్రష్టని, దర్శనం చేసిన వాడిని, చూసిన వాడిని చెప్తున్నాను కాబట్టి విని తీరాలి. కాబట్టి ఎవరు చెప్పగలుగుతారండి భగవత్ తత్వం గురించి అంటే, చూచిన వారే, తత్వదర్శనం చేసిన వారే. ఆచార్యుడు అంటే తత్వదర్శనం చేసినవాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినాత్ తత్వదర్శిన. భగవద్గీతలో స్వామి చక్కగా చెప్పాడు తత్వదర్శిన అని. తత్తత్వం ఏదైతే పరమాత్మ స్వరూపమై ఉన్నదో దాని దర్శనం చేయగలిగిన వాళ్ళు, నీకు ఎలా దాన్ని తెలియచెప్పాలో వారు మనకి తేలికగా అందింపజేస్తారు ఏమాత్రం కష్టం లేకుండా. కాబట్టి అక్కడ పరమాత్మని హృదయం దగ్గర పెట్టుకోగానే సంకెళ్ళు ఊడిపోయాయి వసుదేవుడికి. అంటే అర్థమేమిటి? భగవంతుని హృదయంలో చేర్చుకోండి. హృదయం భగవంతుడి యొక్క నివాస స్థానం. ఎవరైతే హృదయానికి భగవంతుడిని చేర్చుకుంటారో వారికి బంధనాలు తీసేస్తాడు. వసుదేవుడి బంధనాలే తొలగించిన స్వామి మన బంధనాలు తొలగించడా? అందుకని ఎప్పుడైతే ఇలా కర్మలు చేర్చుకున్నాడో, హృదయానికి చేర్చుకున్నాడో, ఆయనకి చక్కగా అక్కడ ఉన్నటువంటి బంధనాలన్నీ విడిపోయాయి. ఆ వేపల్లెలో నందుడి భార్య యశోదాదేవికి యోగమాయ పుట్టిందండి. విష్ణుదేవుడి యొక్క యోగమాయ ఆడపిల్లగా పుట్టింది. ఆ ఊరి వారిని, ఊరి కావలి వారిని ఓ చిత్రమైనటువంటి మైకం ఆవరించేసిందండి. ఇక్కడ విచిత్రం చూడండి. పరమాత్మ పుడితే నిద్రపోయిన వాళ్ళేమో మధురలో ఉన్నవాళ్ళు, యోగమాయ పుడితే నిద్రపోయిన వాడు వేపల్లెలో ఉన్నవాడు. ఎక్కడ నిద్రపోతే పరమాత్మ వస్తాడు, ఎక్కడ నిద్రపోతే పరమాత్మ ఉండడు. ఇది మనకు భాగవతంలో తెలియజేశారు. ఏమండి మధురలో ఇంత వెలుగు ఉండి కొన్ని వేల సూర్యకాంతులతో ఉండే స్వామి ప్రభవించి ఇంత గొప్పగా మాట్లాడి తన జన్మ రహస్యాన్ని వివరించి చెప్పి వారి గత జన్మల మూడు రహస్యాలు విచ్చి విప్పి చెప్పి తాను మూడు జన్మల్లో ఎలా వస్తున్నాడో కూడా చెప్పి జన్మరాహిత్య స్థితిని బోధించి ఇంత చక్కగా స్వామి లోపల మాట్లాడుతుంటే రాక్షసులందరూ హాయిగా నిద్రపోతున్నారు. ఏమండి భగవతత్వంలో ఎంత మాయో భగవంతుడు కూడా. అందుకనే రామకృష్ణానంద స్వామి వారు, పెద్దలు మొదలైన వాళ్ళు చెప్తూ ఉంటారు, అదేం చిత్రమో, లక్ష రూపాయలు పెట్టి పడక గదిలో కట్టించుకుంటారు, 50,000 పెట్టి మంచం గడు కొనుక్కుంటారు, 100,000 రూపాయలు పెట్టి ఏసీ పెట్టుకుంటారు, పొరిలాడినా నిద్ర రాదండి. అదేం చిత్రమో, చేతులు లేని కుర్చీలు వేసినా కానీ భాగవతం దగ్గరికి వస్తే కమ్మగా నిద్రపోతారు. చేతులు లేని కుర్చీలు, పోనీ చేతులున్న కుర్చీలు వేసినా పడుకున్నారంటే అదొక అందం. చేతుల్లోనే వేసిన ఖమ్మంగా నిద్రపోతారండి. ఇంకా గుర్రు పెట్టేస్తారు కూడా. ఇంత నిద్ర ఎందుకు వచ్చింది? అదే యోగమాయ యొక్క లక్షణం. అది భాగవత్ తత్వాన్ని భగవత్ తత్వాన్ని విననివ్వదు. మళ్ళీ వింటే మాయకెక్కడ తావు దొరుకుతుందో అని, ఎక్కడ మళ్ళీ నాకు ఒక కస్టమర్ తక్కువైపోతాడోనని మాయ కూడా తన శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అక్కడ మధురలో నిద్రపోయారు అందరూ కృష్ణుడు పుట్టినప్పుడు. అందుకని ఆయన అనుకున్నాడు, నేను పుట్టినప్పుడు నిద్రపోయినాడు దగ్గర నేను ఎందుకు ఉంటాను, నేను వెళ్ళిన చోట మేలుకున్న వాడి దగ్గర నేను ఉంటాను. మరి నేను వెళ్ళిన చోట మేలుకోవాలంటే వాడు మాయ పుట్టినప్పుడు నిద్రపోవాలి. భగవద్గీతలో అదే చెప్పాడు, జ్ఞాని అయినటువంటి వాడు అందరూ నిద్రపోతున్నప్పుడు మేల్కొంటాడు, అజ్ఞాని అయిన వాడు అందరూ మేల్కొన్న చోట నిద్రపోతాడు. అంటే అర్థమేమిటి? అక్కడ మేల్కోవడం అంటే జాగరణ, జాగరణ అంటే అర్థమేమిటి? తానెవరు, తను ఎందుకోసం వచ్చాడు, ఎక్కడికెడితే తనకు చిత్తశాంతి కలుగుతోంది, ఇదే జాగరణ. జాగరణ అంటే నిద్ర మేల్కొని 24 గంటలు టీవీలో వచ్చే సీరియళ్ళు చూడమని సినిమాలు చూడమని కాదు. శివరాత్రి వచ్చిందంటే కొంతమంది టీవీలు పెట్టుకొని 9 ఇంటికి మొదలెట్టుకొని తెల్లారుదాన 5 ఇంటి వరకు సినిమాలు చూస్తూ జోగుతూ నేను నిద్ర ఈరోజు నిద్రపోలేదు, జాగరణ చేశాను, శివరాత్రి పుణ్యమంతా నాదే అనుకుంటారు. వాస్తవానికి జాగరణ అంటే మేల్కోవడం. మేల్కోవడం అంటే తానెవరు, తను ఎందుకోసం వచ్చాడు, ఈ విచారణ చేయడమే జాగరణ. అంతేగాని ఈ మేల్కొని ఉండడం కాదు అక్కడ అర్థం. అలాగే ఇక్కడ కూడా చక్కగా యోగమాయ చేయడప్పటికి వాళ్ళందరూ నిద్రపోయారు. మాయ పుట్టినప్పుడు నిద్రపోయిన చోటకి మాధవుడు చేరతాడు. అక్కడ మాధవుడు వచ్చినప్పుడు నిద్రపోయే చోటకి మాయ వచ్చి చేరుతుంది. అందుకే యోగమాయ మధురకు వచ్చింది. నారాయణుడు రేపల్లికి వెళ్ళాడు. ఏమండి, దాదాపుగా 12-13 కిలోమీటర్లు ఉంటుంది కదండి రేపల్లికి మధురకి. బృందావనం చాలామంది ప్రయాణం చేసి ఉంటాం. దాదాపు 13 కిలోమీటర్లు అండి. చక్కగా ఆ 13 కిలోమీటర్ల ప్రయాణం మధుర నుంచి రేపల్లికి ప్రయాణమై పెడుతున్నాడు స్వామి. సంకల్పం కలిగింది వసుదేవుడిలో, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్కడేమో రేపల్లిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మాయ ఆవరించేసింది. ఇక వసుదేవుడు పురిటింటిని దాటాడు. చప్పుడు కాకుండా తప్పటడుగులతో ముందు చావడిలోకి వచ్చిన తర్వాత ఈ నారాయణమూర్తి యొక్క మాయ వలన, ఆయన యొక్క అనుగ్రహం వలన ఇనుప గొలుసుల అతుకులు ఊడిపోయాయి, చేతుల సంఖ్యలో విడిపోయాయి, తలుపులుకున్నటువంటి తాళాలు ఆ స్వామివారి సంకల్పానికి అడ్డురాలేక కీళ్లు ఊడి పడిపోయాయి. అసలు నువ్వు సంకల్పం నీలో గట్టిగా ఉంటే పరమాత్మని పొందడానికి అడ్డేమీ ఉండదండి. మనలో ఎప్పుడైతే సంకల్పం బలంగా లేకపోతుందో అప్పుడే మాయ చొరబడుతుంది. కాస్త మనం అవకాశం ఇస్తే అది లోపలికి వచ్చి కూర్చుంటుంది. ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా మాయకి మన వాళ్ళు చెప్తారే, కాస్త అది ఓ చోటు ఇచ్చేస్తే కూర్చోడానికి ప్రయత్నం చేస్తుంది, కూర్చున్నది మన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ఆఖరికి మనల్నే బయటికి వెళ్ళగొట్టేసి అది తిష్ట వేసుకు పడుకుంటుంది అన్నమాట. మాయకు అంత గొప్ప లక్షణం ఉంది. చేతుల సంఖ్యలు విడిపోయాయి, స్వామివారి యొక్క అనుగ్రహంతో ద్వారాలు తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లమెల్లగా ఆ చావళ్ళన్నీ దాటేస్తున్నాడు. ఎక్కడా దాక్కోవడానికి వీలు లేకుండా సూటిగా ఏర్పాటు చేశాడు కంసుడు. ఏది ద్వారాలన్నీ చక్కగా బయట ఇక్కడ చూస్తే ఆ చివరి ద్వారం కనపడే విధంగా ఏర్పాటు చేశాడు. అలాగే అన్ని చావళ్ళు తెలుసుకుంటున్నాయి స్వామి అలా ప్రయాణం చేస్తున్నాడు. ఇక ఈయన ముందుకు వెడుతుంటే ఆదిశేషుడు వెనక నుంచి ఆ తలుపులన్నీ మూసుకుంటూ వస్తున్నాడు. ఈయన ముందుకు ప్రయాణమై వెడుతున్నాడు, ఆదిశేషుడు వెనకాతల స్వామివారు ఆ తలుపుల్ని మూసుకుంటూ వస్తున్నాడు. ఇలాగా పడగలు విప్పినటువంటి ఆదిశేషుడు నారాయణమూర్తికి గొడుగులాగా పట్టి ఆయన వెనక నడుస్తున్నాడు. ఇలా బయలుదేరి వసుదేవుడు చీకట్లో తూలుతూ ముందుకు సాగిపోతున్నాడు. అంటే అజ్ఞానమనే అంధకారంలో ఏదండి మనకు త్రోవ? పరమాత్మ యొక్క హృదయంలో చేర్చినటువంటి ధైర్యం. పరమాత్మ నా హృదయాంతర్వర్తి అయి ఉన్నాడు కాబట్టి ఎవని చరితంబు హృదయంబు చేర్చిన, అంటే చరిత్ర ఎక్కడుండాలి? పుస్తకాల్లో కాదు ఉండాల్సింది. పుస్తకంబులు చదువ పూర్ణత్వం అబ్బదు, హృదయ సంపుటములు చదువ వలయు. పారిశుద్ధ్యం ఒక్కటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. బ్రహ్మంగారు చెప్పినటువంటి మాట కాళికాంబ సప్తశతిలో ఆయన చెప్పాడు, పుస్తకంబులు చదువ పూర్ణత్వం అబ్బదు. ఏమంటే పుస్తకాలు చదివితే జ్ఞానం వచ్చేస్తుందా అంటే, రామకృష్ణానంద స్వామి వారు అనేవారు, ఈ భాగవత గ్రంథాన్ని తీసుకెళ్ళి చెదలున్న చోట పెట్టాననుకోండి, చెదలు ఇంట్లో చెదలు వస్తుంటాయి కదా, చెదల్లో పెట్టేస్తే ఏమండి తెల్లారేటప్పటికి ఈ వైపు నుంచి ఈ వైపు దాకా రంధ్రం చేసుకొని మొత్తం పేపర్లన్నీ తినేస్తున్నాయి. ఇప్పుడు ఏమైపోయింది? భాగవతం అంతా పుస్తకాల్లో రంధ్రం చేసేసింది. ఏం ప్రయోజనం? ఆ చదపురికేమైనా ఇది భాగవతం, ఇది భాగవతంలో ఇంత గొప్ప తత్వం ఉంది అని ఆ చదపురికేమైనా తెలిసినా అది ఎలాగైతే ఈ రంధ్రాల ద్వారా ప్రయాణం చేసిందో, తత్వం తెలియక మన ఇంట్లో గ్రంథాలు ఉన్నా అంతే ప్రయోజనం. తత్వం గుర్తించని చదువు దేనికి అన్నారు? తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు, కర్మాణి చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్రార్థం ఉపాసనం తత్వార్థం బ్రహ్మ జిజ్ఞాస ఇది వేదాంత డిండిమహ. వేదాంత డిండిమము అనే ఒక అద్భుతమైన గ్రంథం అండి. విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి వారు దానికి వ్యాఖ్యానం రాశారు. డిండిమము అంటే పెద్ద గంట, బాగా ఇది బజాయించడం, మనల్ని నిద్రలో నుంచి మేల్కొల్పడం అన్నాడు. గొప్ప శబ్దం అండి. ఆ శబ్దము ఈ బయట శబ్దాల్లాగా మానవుడికి విసుగును తెప్పించేవి కాదండి. వేదాంతం అనేటువంటి డిండిమం అటండి, అది చక్కగా మ్రోగుతూ మనకి సెలవిస్తోంది. మీరు తత్వాన్ని గుర్తించడం కోసం, బ్రహ్మమును తెలుసుకోవడం కోసం మీరు పుస్తకాలు చదవండి. అందుకని ఉబుసుపోక నిద్ర రాక పుస్తకాలు చదవకండి. చాలామంది అంటూ ఉంటారండి, నిద్ర రావడం లేదు కానీ రామాయణం ఇలా పట్టుకురా అంటారు. నిద్ర రావడం లేదు కానీ రామాయణం ఇలా పట్టుకురా అంటారు. ఏదో ఈ నిద్ర పట్టడం లేదు కానీ భగవద్గీతలు పట్టురా. ఒక ఆయన పూర్వకాలంలో అండి ఎప్పుడు గీతా మకరంధం తీసుకునేవాడట. ఎందుకని? దిండు కంటే ఎత్తుగా ఉంటుంది మెడ కింద పెట్టుకోవడానికి. ఆయనకి సాయంత్రం 8 కాగానే గీతా మకరంధం ఏమనేవాడట వాళ్ళు ఆవిడ్ని. ఏమండి మీకేమిటండి గీత మీద ఎంత ప్రేమ అంటే, ఇక అంతకంటే ఎత్తు పుస్తకాలు లేవండి పూర్వకాలంలో. ఇప్పుడు వచ్చినాయి కానీ పూర్వం గీతా మకరంధం అంటే ఇంత ఇంత ఉండేదండి. విజయప్రకాశనంద స్వామి వారి చక్కగా అది దిండు కింద పెట్టేసుకొని నిద్రపోవచ్చు అనమాట. ఆ నిద్రపోవడానికి పెట్టుకుంటాడు. మహాత్ములు అంటున్నారు, ఒరే అది నిద్రపుచ్చే గ్రంథాలు కాదురా, నిన్ను నీలో ఉండేటువంటి నిద్రాణమై ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానము కలిగించడానికి నిన్ను ఉద్ధరణ చేసే గ్రంథాలే కానీ నిన్ను నిద్రపుచ్చే గ్రంథాలు కావు. కాబట్టి తత్వము బ్రహ్మజ్ఞానము తెలుసుకోవడానికే చదువు అంటే, అవి రెండూ లేనిటువంటి చదువు ఎంత కలిగితే ఏమిటి ప్రయోజనం గనక. అందుకని మహాత్ములు చెప్తున్నారు, ఈ పరమాత్మ మనకి ఈ హృదయంలో చేర్చుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయి. స్వామి చక్కగా ముందుకెళ్ళిపోతున్నాడు. ఈయన ఏది ఆ వసుదేవుడు వెడుతున్నాడు, వెనకాతల ఆదిశేషుడు అతనికి నీడని పట్టి ముందుకు సాగిపోతున్నాడు. ఏ ఆపద రాకుండా కాచుకుంటూ వెళ్ళిపోతుంటే చీకటిలో త్రోవ ఏమిటండి? పరమాత్మ యొక్క స్మరణ, హృదయాన్ని చేర్చుకున్న పరమాత్మ యొక్క ధైర్యమే కారు చీకట్లో కూడా మనకు తోడుగా వచ్చేది. అజ్ఞానంలో మనకు త్రోవేది? అజ్ఞానం అనే చీకట్లో మనకు త్రోవేది? జ్ఞానం అనే దీపిక, పరమాత్మ యొక్క బోధ. ఈ బోధే మనకు త్రోవ చూపి మనల్ని ముందు మార్గానికి తీసుకెడుతోంది. ఇక్కడ అలా పెడుతుండగా ఆయనకి యమునా నది అడ్డొచ్చేసి ఎగసి పడుతున్నటువంటి తరంగాలు మళ్ళా విరిగిపోతూ దిక్కుల్ని ఆకాశాన్ని ఏకం చేస్తున్నట్టుగా ఉరవళ్ళు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. సీతాపతి అయిన రామచంద్రుడికి సముద్రం దారిచ్చినట్టుగా యమునా నది కూడా వసుదేవుడికి దారిచ్చింది. యమ నా యమున అని తలస్తే, యమ అంటే దుఃఖం అండి, మృత్యు, నా అంటే లేదండి. ఎవరు యమునా 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 అని స్మరిస్తారో వాళ్ళకు మృత్యు భయం ఉండదు. యమ నా అంటే మృత్యు భయాన్ని తొలగిస్తోంది. మృత్యు భయాన్ని ఎందుకు తొలగిస్తోంది అంటే, పరమాత్మ దర్శనాన్ని పొందిందండి యమున, పరమాత్మ పాదస్పర్శని పొందింది. ఆ యమున చక్కగా ఆయన అనుగ్రహాన్ని సంపాదించింది, ఆయన దర్శనం చేసుకుంది. ఈ విధంగా యమునా నదిని దాటినటువంటి పరమాత్మ అలా ప్రయాణం చేసి ఏది నందుడి వ్రేపల్లెలోకి ఆయన ప్రవేశించాడు, వ్రేపల్లెలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఇవి ఎవరైతే యాదవులు ఉన్నారో అక్కడ వాళ్ళందరూ గాఢమైనటువంటి నిద్రలో ఉన్నారు. గోపాలులు అందరూ కూడా ఇక వారిని మేల్కొల్పడం ఇష్టం లేక వసుదేవుడు యశోదాదేవి నిద్రిస్తున్న స్థలం వద్దకు చేరి ఆమె మైమరిచి హాయిగా నిద్రపోతుంటే ఆమె ప్రక్కలో తన చేతిలో చిన్నారి నల్లయ్యని పడుకోబెట్టాడు. వెంటనే ఆమె ప్రక్కలో ఉన్నటువంటి కుమార్తె యోగమా ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని చేతిలోకి తీసుకున్నాడు. జాగు చేయకుండా తిరిగి వచ్చేసి మళ్ళీ దేవకీదేవి ప్రక్కలో అనుమానం రాకుండా మెల్లగా పడుకోబెట్టేశాడు. ఈ సురసేనుడి కుమారుడైనటువంటి వసుదేవుడు ఏమీ ఎరుగని వాడిలాగా, బెదురుతున్నవాడిలాగా, ఒదిగి వదిగి పోతున్నవాడిలాగా, శరీరాన్ని దాచుకుంటున్నట్టు వాడిలాగా చక్కగా నటించేశాడు. ఈ వసుదేవుడు నల్లనయ్యని తెచ్చి తన ప్రక్కలో పడుకోబెట్టడం కానీ, తన బిడ్డను తీసుకొని పోవడం కానీ, ఎరుగనటువంటి యశోదాదేవి ఆ రాత్రంతా కూడా ముంచుకొచ్చినటువంటి నిద్రలో ఆవిడుండిపోయింది. తనకు ఆడపిల్ల పుట్టిందనే విషయం కూడా ఆవిడికి తెలియదు. తనకు పుట్టింది మగపిల్లాడే అనుకున్నారు, అక్కడున్న వాళ్ళు అనుకున్నారు, యశోదమ్మ కూడా అనుకుంది. యశోదమ్మ దగ్గర పరమాత్మ చేరడంలో ఇంకో రహస్యం ఏమిటంటేనండి, యశం దదాతి ఇది యశోదః. యశోదకు ఒక పేరు పెట్టారు వేదాంతంలో, ఆవిడ కీర్తిని ఇస్తుందటండి. యశం అంటే కీర్తి, దదాతి అంటే ఇస్తుంది, ఆవిడ కీర్తినిస్తుందటండి. ఎవరికి కీర్తినిచ్చింది? పరమాత్మకు కీర్తినిచ్చింది. ఇప్పుడు రేపల్లెలోకి వచ్చిన తర్వాత ఎన్ని పేర్లు ఉన్నాయో పరమాత్మకి. మనకి కృష్ణాష్టోత్తరం ఒకసారి 108 నామాలు తీస్తే అందులో ఎక్కువగా బృందావనంలో సంచరించిన పేర్లే వస్తాయి. చాణూర ముష్టికాసుర మల్లయుద్ధ విశారదాయ నమః, పూతనా జీవితహరాయ నమః, శగడాసుర భంజనాయ నమః, తృణీకృత తృణావర్తాయ నమః, యమనార్జున భంజనాయ నమః, ఇవన్నీ కూడా మనకి ఆ రేపల్లెలో ఆయన చేసినటువంటి లీలల తాలూకు పేర్లండి ఇవన్నీ కూడా. ఇక్కడ పరమాత్మకు కీర్తినిచ్చింది, ఇంకా ఈ గోపికల కీర్తిని పెంచింది. ఇప్పుడు ఇంతమంది ఆనందాన్ని పొందడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరండి? యశోదమ్మ. మనకు భాగవతం ఏం చెప్తుందంటే, భగవంతుణ్ణి పొందడానికి అంతటి శక్తి నీకు లేకపోతే ఆ ఉపాసన చేసిన భాగవతుణ్ణి ఆశ్రయిస్తే భగవంతుడు కూడా నీ దగ్గరకు చేరతాడు. ఇప్పుడు భగవంతుణ్ణి చేరేంత ఉపాసన మన దగ్గర లేదండి, మనం దానికి సరిపోలేదనుకోండి. ఎవరు భగవంతుణ్ణి చేరడానికి కావలసిన తపశ్శక్తిని ఆచరించి ఉన్నారో వారిని సమాశ్రయం మనం చేస్తే వారిని ఉద్ధరించడానికి వచ్చిన భగవద్ అనుగ్రహం మనకు కూడా కలుగుతుంది. ఇప్పుడు యశోదమ్మ యొక్క గొప్పదనం ఏమిటంటేనండి, ఇప్పుడు కృష్ణ రేపొద్దున కృష్ణాష్టమి వస్తుంది కదా, మీరందరూ కృష్ణుడి పాదాలు ఎలా వేసుకుంటారండి? కృష్ణుడి పాదాలు ఎలా వేసుకుంటారు? మీ ఇంట్లోకి వేసుకుంటారా, పక్కింట్లోకి వేస్తారా, ఎలా వేస్తారు, ఎవరింట్లోకి వేస్తారండి చెప్పండి, ధైర్యంగా చెప్పండి. మన ఇంట్లోకే కదా వేసుకుంటాం, కానీ యశోదమ్మ ఇంట్లో బయటకు ఉంటాయండి పాదాలు. యశోదమ్మ ఇంట్లో బయటకు ఉంటాయి పాదాలు. అంటే మనది స్వార్థం అండి, కృష్ణుడు నా ఇంట్లోకే రావాలి, కృష్ణుడు నాకే చెందాలి, వీడు నా ఇంట్లోనే కట్టుబడి ఉండాలి, మనది స్వార్థం. యశోదమ్మకేంటి, వరా పో, ఎక్కడికి పోయినా మళ్ళీ నా ఇంటి కాక నీకు ఏది దిక్కు, ఎన్నిళ్ళైనా తిరిగిరా, మళ్ళీ నా ఇంటికే వస్తావు. ఎందుకని, నా భక్తి మీద నాకు అంత విశ్వాసం, నేను పరమాత్మ యందు ఉంచిన విశ్వాసం యందు నాకంతటి నమ్మకం ఉన్ను, నా మీద నాకు నమ్మకం ఉండాలి. నా మీద నాకు నమ్మకం లేకపోతే ఎలా కుదురుతుందండి? అలాగే యశోదమ్మకు కూడా ఒక గొప్ప విశ్వాసం ఏమిటంటే, ఎక్కడికి పోతాడ్రా కన్నయ్య, మళ్ళీ నా దగ్గరికే వస్తాడు, వెళ్ళు, అందరినీ ఉద్ధరించు, వాళ్ళలో నేను కూడా ఉండాలి, నాకే చెందాలనుకోవడం స్వార్థం, అందరితో పాటు నేనుండాలి అని అనుకోవడం అనేటువంటిది అది గొప్పదైనటువంటి త్యాగం. త్యాగానికి పరమాత్మ లొంగిపోతాడు. ఆ త్యాగం ఉంది కాబట్టి యశోదమ్మకు కట్టుబడ్డాడు, యశోదమ్మ చేత పెంచబడ్డాడు, యశోదమ్మ చేత దండింపబడ్డాడు. యశోదమ్మ ఓ రోజున కర్ర పొట్టుకి ఇలా బెదిరిస్తుంటే, అసలు లోకాలన్నింటినీ తన ఆధీనంలో ఉంచుకోగలిగిన పరమాత్మ చిన్న పిల్లాడిలాగా కళ్ళు నులుముకుంటూ, ఈ తప్పు సైరింపు ఇక దొంగిలంబోవ అని మునుముట్టు ఏడ్చువాని, రెండు కళ్ళు ఇలా నులుముకుంటూ ఏడ్చేశాడండి యశోదమ్మ. అందర అమ్మా నన్ను తప్పయింది, మన్నించవే, తప్పు చేశానే, ఇంకెప్పుడు ఇంకొకళ్ళు ఇంటికి పోనే, ఇదిగో ఏడుస్తూ చెప్తున్నా, నన్ను నమ్మవే అని ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడు ఆయన? అంత అవసరం ఏమొచ్చింది పరమాత్మకి అంటే, యశోదమ్మ భక్తి పరమాత్మని అంతటి పని చేయించింది, ఆవిడ చేత కట్టేలా చేయించుకుంది. కాబట్టి అంతటి యశోద యశం దదాతి. యశోదకి ఇంకొక పేరేమిటంటే ఆచార్యుడు అండి. యశోదకు పేరేమిటంటే ఆచార్యుడు. ఆచార్యుడు యొక్క లక్షణం కూడా ఏంటి? మధురమైనది ఏది తన దగ్గర ఉంచుకోడు. గురుదేవుడి లక్షణం ఏమిటండి? మధురమైనది మనం ఏదైనా ఇచ్చినా అది వెంటనే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు, ఎవరెవరికి ఏది చేరాలో అది చేర్చేస్తాడు, తన దగ్గర ఏది అట్టి పెట్టుకోడు. ఎందుకని, అది అట్టి పెట్టుకోవడం అనేది స్వార్థం. అందుకనే దాచుకోవడం దానవ లక్షణం, పంచడం పరమాత్మ లక్షణం అని చెప్పారు మా రామకృష్ణానంద స్వామి వారు. దాచుకోవడమే దానవ లక్షణం, పంచడం పరమాత్మ లక్షణం. ఎంత పంచుతావో వాడి ప్రేమకు అంత పాత్రుడు అవుతాడు. మనం చిన్నప్పుడు చిన్న కథ చదువుకుంటామండి, ఏమండి దానవులు రాక్షసులు ఇద్దరు కలిసి ఓ రోజున ఏమయ్యా మమ్మల్ని దానవులు అని ఎందుకు అంటున్నారు, మమ్మల్ని బాగా ఏది దారుణంగా చూస్తున్నారు, ఇవన్నీ మాకు ఇష్టం ఉండడం లేదు, దేవతల్లో ఉన్న గొప్పదనం ఏంటి, మాలో లేనిదేమిటి అని వాళ్ళలో వాళ్ళకు పొరపచ్చాలు వస్తే, వాళ్ళ మధ్య వ్యత్యాసం తెలపడానికి ఒక చిన్న క్రియ జరిగింది అక్కడ. దేవతలకి రాక్షసులకి ఇద్దరికి భోజనాలు పెట్టారు. దేవతలకి రాక్షసులకి భోజనం పెట్టి ఒక పెద్ద కర్ర, ఒక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండే కర్ర ఒకటి తెచ్చి ఇక్కడ కట్టేశారండి. ఈ చేతి దగ్గర దీనికి ఇలా కట్టేశారు కర్ర. ఇక్కడ కట్టారు, ఇక్కడ కట్టారు. ఇప్పుడు అన్నపు పంక్తిలో కూర్చోబెట్టారు, భోజనం తినాలి. ఎవరు విస్తరి వాళ్ళకు ముందు పెట్టారు. అయ్యా, ఇప్పుడు మీ అందరికీ కర్రలు కట్టాం, దానవులకి కట్టాం, దేవతలకి కట్టాం. ఇదిగో మీరు ఇక్కడ ఈ దేవతా పంక్తి రాక్షస పంక్తి అని భేదాలు ఏం లేవు. ఇక్కడ మీకు నచ్చిన చోట కూర్చోండి, భోజనం చెయ్యండి. ఇప్పుడు ఇప్పుడు మీరు ఎలా చేస్తారో చూద్దామంటే, ఏది దేవతలు అందరూ ఏం చేశారండి, ఇలాగా ఆయన చేయి అక్కడ దాకా పోతుంది కదా, ఈయన ఏం చేస్తున్నాడు, ఎదుటివాడి విస్తరలోది కలిపి ఎదుటివాడికి పెడుతున్నాడు. ఆ ఎదుటివాడు ఏం చేస్తున్నాడు, ఈయన విస్తరలోది కలిపి ఇతడికి పెడుతున్నాడు. వీళ్ళు చక్కగా ఒక్క మెతుకు కూడా క్రింద పోకుండా, పదార్థం ఏది వృధా కాకుండా చక్కగా భోంచేసి చేతులు కడిగేసుకున్నారు. రాక్షసులు ఏంటి, ఇలా అన్నం కలిపేస్తున్నారు, ఇలా పైకి ఎగరేస్తున్నారు, ఇలా నోరు పట్టి మళ్ళీ ఎక్కడ పక్కవాడు తింటాడేమోనని నోరు బాగా చాపి పెడితే ఒకడి ముక్కు మీద పడుతుంది, ఒకడికి గడ్డం మీద పడుతుంది, ఒకడికి ఇక్కడ పడుతుంది. ఆ ముద్దంతా విచ్ఛిన్నం అయిపోయి ఆ ప్రదేశం అంతా కలగాపులగం అయిపోయింది. ఆ ప్రదేశాన్ని పాడు చేశారు. ఇప్పుడు వెంటనే వాళ్ళ కట్లు తీసిన తర్వాత, ఇప్పుడు రండి బాబు, ఎవరి పంక్తి ఎలా ఉందో చూద్దురు కానీ మీరే చూడండి. దేవతల పంక్తిలోనేమో ఒక చిన్న మెతుకు కూడా లేదు. అక్కడ అందరూ శుభ్రంగా ఆకులన్నీ శుభ్రం చేసి లేచి వెళ్ళారు. ఈ రాక్షసుల పంక్తి ఎలా ఉంది, అంతా కలగాపులగం అయిపోయి ఏది పాడు చేసేసారు ప్రదేశం అంతా. అంటే దానవ లక్షణం ఏమిటి, ఇది దక్కితే నాకే దక్కాలి, ఇంకొకడికి చేరడానికి వీల్లేదు, ఇది నేనే అనుభవించాలి, నాకు కాకుండా నాశనమైన పోయినా పర్వాలేదు కానీ ఇంకొకటి మాత్రం చెందకూడదు అనుకోవడమే దానవ లక్షణం. ఇంకొకటి ఏంటి, ఇది ఎదుటివాడి కడుపు నింపాలి, ఇది మళ్ళీ నా కడుపు నింపడానికి పరమాత్మే వాడిలో చేరి ఏదో విధంగా ఆ ప్రేరణ వాడికి కలిగిస్తాడు. అందుకే పెట్టిన దినములలో నట్టడివినున్నా కానీ నీకు రావాల్సింది వచ్చి తీరుతుంది అన్నారు మలయాళ స్వామి వారు. గోగర్భంలో 12 ఏళ్ళు తపస్చేస్తే ఆయన అనుకున్నాడు మహానుభావుడు, వాళ్ళ అమ్మగారితో ఏది చిన్నప్పుడే ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు మలయాళ స్వామి వారు. వచ్చేస్తే పాపం వాళ్ళ అమ్మ కదండి, తల్లి హృదయం కదా, ఎక్కడైనా తల్లి ఏం ఆలోచిస్తుందండి బిడ్డ గురించి, నా బిడ్డ సమయానికి తిన్నాడో లేదో, ఏ అమ్మాయినా ఇంత పెట్టిందో పెట్టలేదో, వాడు పడుకోవడానికి ఎవరైనా స్థలం ఇచ్చారో ఇవ్వలేదో అని ఇలా కదా తల్లి ఆలోచిస్తుంది. అలాగే ఈవిడ కూడా అది బిడ్డ గురించి ఆలోచిస్తూ నిద్ర లేకుండా కాలం గడిపిస్తుంది. ఓ రోజున ఈవిడ బట్టలు మడత పెట్టి సర్దుతుందండి తల్లిగారు. ఆ బట్టలు సర్దేటువంటి చోట్లో ఒక ఉత్తరం రాసి వెళ్ళారండి స్వామివారు మలయాళ స్వామివారు. ఆ ఉత్తరం ఏమిటా అని చూస్తే అందులో ఆయన రాశాడు, అమ్మా తల్లి హృదయం నాకు తెలుసునే, నువ్వు సమయానికి నా బిడ్డ అన్నం తిన్నాడా, ఎవరైనా పడుకోవడానికి స్థలం ఇచ్చారా లేదా ఇలా ఆలోచిస్తూ ఉంటావు కదా, దీనికి నీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరైతే నీ ఇంటి ముందుకు వచ్చి దేహి అని అడుగుతారో వాళ్ళకి నువ్వు లేదనకుండా నీకున్నది ఇక్కడ పెట్టు, నువ్వు ఇక్కడ పెట్టింది నాకు అక్కడ ఈశ్వరుడు అందిస్తాడు అని రాశాడు ఆయన. నువ్వు ఇక్కడ ఏదైతే జోలిలో ఎదుటివాడికి పెడుతున్నావో పరమాత్మ ఏం చేస్తాడు, నాకు ఎవరిలో ఒకళ్ళో చేరి నీ బిడ్డ ఆకలి తీరుస్తాడు. ఇక్కడ ఎవరైనా ఏది ఆశ్రయం కోరొస్తే వాళ్ళకి నీకు కలిగిన దానిలో చోటిచ్చావనుకో, అక్కడ ఏ తల్లి హృదయంలోనో పరమాత్మ చేరి నాకు కూడా చోటిస్తాడు. నువ్వు ఇక్కడ ఏది పెట్టి ఏది చేస్తావో అక్కడ నీ బిడ్డకు అదే అందుతుందమ్మా అని మలయాళ స్వామి వారు చెప్పారు. అంటే మహాత్ముల హృదయం చూడండి ఎంత విశాలంగా, ఎంత ఏది వాళ్ళ యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క మతి, వాళ్ళ యొక్క బుద్ధి ఎంత విశాలమైనదో. అందుకే మహాత్ముల బుద్ధి విశాలమైన బుద్ధి అన్నమాట. కాబట్టి అక్కడ పరమాత్మ కూడా యశోదమ్మని ఆచార్య స్థానంలో చూపించారండి. ఆచార్యుడు ఏం చేస్తాడు అంటే ఈ గోపికలకు కృష్ణుణ్ణి అందిస్తాడండి. గోపికలంటే నేను ఏమర్థం చెప్పుకున్నామండి, ఇంద్రియము. గోపికలు అంటే అర్థమేం చెప్పుకున్నాం, ఇంద్రియం. ఆచార్యుడు కూడా ఏం చేస్తున్నాడండి, మనకి ఇంద్రియాలకు మేత అందిస్తున్నాడండి. ఈయన ఇంద్రియాలకు అందించే మేత ఏమిటండి, జ్ఞానం. ఏది చూడాలి, ఏది వినాలి, ఏది తినాలి, ఎక్కడుండాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, బంధనమేది, మోక్షమేది, ఈ విషయాలే మనకు ఆచార్యులు చెప్తారండి. వీటిని మన ఇంద్రియాలకు అందిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా 83 లక్షల జీవరాశుల్లో తిరిగి చూడకూడని చూశాం, వినకూడని విన్నాం, తినకూడనివి తిన్నాం, అన్నింటితో మిళితమయ్యి ఏదో కించిత్ పుణ్యం రాశీభూతమై ఈ జన్మకు వచ్చాం. ఇప్పుడు ఇవేం చేస్తున్నాయి, ఇంద్రియాలు పాత అలవాట్లకే వెళ్ళిపోతున్నాయి. మరలా ఏది పశువు గనక కొత్త వాడింటికి వెళ్ళకుండా పాత యజమాని ఇంటికి వెళ్ళినట్టుగా పశువును కొనుక్కుంటారండి. పశువును కొనుక్కుంటే ఈ పశువు ఏం చేస్తుంది, పొలం తిరిగి పాత ఇంటికే పోతానంటుంది, కొత్త ఇంటికి రాదు. వీడంటాడు, ఒరే నిన్ను వాడు అమ్మేశాడే, నువ్వు నాకు చెందాల్సిందానివి అని వీడంటే వాడి మాట వినకుండా మళ్ళీ పాత ఇంటికే పోతుంది. అలాగే మనం కూడా ఇప్పుడు ఈ పరమాత్మ మార్గంలోకి రావాలంటే మనమేమంటున్నాం, చిచ్చి నువ్వు కాదు నాకు యజమానివి, నేను 83 లక్షల జన్మంలో పొరిలి పొరిలి వచ్చాను, ఆ విషయాల వైపు నేను అటే పోతానంటుంది ఇది పశువులాగా. పరమాత్మ అంటాడు, ఒరే నువ్వు నాకు అప్పచెప్పబడ్డావురా, ఈ జన్మ చాలా విశేషమైనదిరా, మరలా ఈ జన్మ రాదురా, నువ్వు నన్ను చేరడానికి విశేషమైన జన్మను పొందున్నావురా, కాబట్టి నా వైపుకురా అని పరమాత్మ చెప్తుంటే మనం పాత విషయాలకు అలవాటు పడ్డ పశువులాగా మళ్ళీ పాత చోటుకే పోయి ఆ గాడి దగ్గరే నిలబడుతున్నాం. మరి ఎలా వస్తుందండి బుద్ధి? అందుకని ఆచార్యుడి దగ్గర మనస్సు ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారో, అందుకే యశోదమ్మ అందరి గోపికలకు అందిస్తుందండి కృష్ణుణ్ణి. అంటే అక్కడ ఆచార్యుడికి భేదం లేదు, ఆచార్యుడి బోధకు భేదం లేదు, ఆచార్యుడి యొక్క దృష్టికి భేదం లేదు, అందరికీ కృష్ణుణ్ణి ఇవ్వడానికి సిద్ధమే. ఎత్తుకోవడానికి అందరు సిద్ధం? యశోదమ్మ అందరికీ కృష్ణుని ఇవ్వడానికి సిద్ధం అండి, ఎత్తుకునేవాళ్ళు ఎంతమంది? ఆచార్యుడు అందరికీ జ్ఞానం ఇవ్వడానికి సిద్ధమే, ఎవరి పాత్రలు సిద్ధంగా ఉంటాయో వారికి అంది తీరు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, పులిపాలు పట్టాలంటే బంగారు పాత్ర కావాలి, బంగారు పాత్ర కాకపోతే రంధ్రాలు పడిపోతాయి, పులిపాలు నిలవు అన్నారు. అలాగే పులిపాలు ఎంత శక్తివంతమైతే ఆచార్య బోధ ఇంకెంత శక్తివంతమైంది, దానికి పాత్ర సిద్ధంగా ఉండాలి కదా, పాత్ర అద్భుతమైనటువంటిది అయి ఉండాలి కదా. అలాంటి పాత్ర గోపికలది కాబట్టి ఆ పాత్రలలో క్షీరమిచ్చేటువంటి ఆచార్య స్థానాన్ని యశోదకిచ్చాడండి పరమాత్మ. అందుకని ఆమె ఒడిలో ఒదిగిపోయాడండి, ఆవిడ రెక్కల్లో పొదిగిపోయాడు, ఆవిడ స్తన్యాన్ని కురలడానికి ఆతృత పడుతున్నాడు, ఆవిడ తడుముతూ మురిసిపోతున్నాడు, ఆచార్యుణ్ణి చూసుకుంటూ ఆనందపడుతున్నాడండి పరమేశ్వరుడు పరమాత్మ. అదే కృష్ణుడు యశోదమ్మ దగ్గర ఒడిలో ఉండడం అంటే. ఒడిలో ఉండడం అంటే అర్థమేమిటి? ఒదిగిపోవడం అండి. ఒదిగిపోవడమే ఒడిలో ఉండడానికి అర్థం. అదెంతరా, నీకు ఎంత కావాలి? 100,000 రూపాయలు కావాలి. ఆ 100,000 రూపాయల అది నా కొంగును కట్టుకున్న రూపాయితో సమానం అంటాడు ఒక్కొక్క వ్యక్తి. అంటే అర్థమేమిటి, అది నా ఆధీనంలో ఉందిరా. అలాగే కృష్ణయ్య అమ్మ ఒడిలో ఉన్నాడంటే ఆచార్యుడిలో ఒదిగిపోయాడు, ఒదిగిపోయాడు అక్కడ ఎవరికైనా ఇచ్చినా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఇప్పుడు మనకు కావలసిన సన్నిధి ఏమిటి? ఆచార్యుడి యొక్క ఒడి. ఆ ఆచార్యుడి ఒడి యశోదమ్మ. అందుకనే మహానందాంగనాడింభకున్ పోతనామాచ్యులు వారు ఏమన్నారు, ఇంత భాగవతానికి మూల పురుషుడైన పరమాత్మ ఎంత పెద్దవాడనో మీరు ఆలోచిస్తున్నారేమో, వాడు చాలా చిన్నవాడు, యశోదమ్మ ఒడిలో ఆడుకునేవాడు, అక్కడ ఒదిగినవాడు, మీ అందరి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నవాడు. అలాంటి పరమాత్మ నందుని యొక్క అంగనయ్య అయిన యశోదమ్మ ఒడిలో ఆడుకున్న డింబకుడు ఎవడున్నాడో అతన్ని నేను కొలుస్తున్నాను అన్నాడనమాట. అటువంటి పరమాత్మ యశోదమ్మ ఒడిలో చేరి చక్కగా ఆ ఆచార్య సన్నిధిలో పరమాత్మ యొక్క దర్శనాన్ని మనకి గోపికలు అక్కడ రేపల్లిలో దర్శనం చేయిస్తున్నాడు పోతన మనకి పోతనామాచ్యుల వారు. మరి రేపు పోతన ప్రవేశం తర్వాత అక్కడ జరిగేటువంటి అంతరార్థాలు ఇవన్నీ కూడా మనం చక్కగా, గురుదేవులు మనకు అవకాశం ఇచ్చారు కనుక, భాగవతం 7 రోజులే కానీ మనకు 28 రోజులు ఇచ్చారండి ఆచార్యులు. చక్కగా భాగవతం మొత్తం చెప్పుకోవడం లేదు మనం, భాగవతంలో కృష్ణ లీలలే, కృష్ణ చరిత్రే. ఆ కృష్ణ చరిత్ర ఎంత విపులంగా మనం చెప్పుకోగలిగితే అంత విపులంగా మనం చెప్పుకొని మన జీవితాన్ని చరితార్థం చేసుకుందుము కాక అని అటువంటి అనుగ్రహాన్ని గురుదేవుడు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ మరి రేపటి రోజున జరగబోయేటువంటి కార్యక్రమంలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామని మనవి చేసుకుంటూ ఈ పూట కార్యక్రమానికి మనం స్వస్తి చెప్పుకొని హారత తీసుకుందాం. ఓం సహనాభవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.